అత్యంత పాతకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మహారాష్ట్ర అని పేరు కలిగిన దేశంలో ఓ బ్రాహ్మడు ఉన్నాడు. అతనికి యజ్ఞదేవుడని పేరు. ఆ రోజుల్లో కూడా మహారాష్ట్రని మహారాష్ట్రాన్ని పిలిచారండి. దీన్ని బట్టి మన పురాణాల్లో కొన్ని పేర్లు ఎప్పటికీ అలాగే ఉన్నాయన్నమాట. మహారాష్ట్రాభిభేషేతు బ్రాహ్మణ కశ్చిదాస్తిక. కాకపోతే ఇప్పుడు రాష్ట్రం అంటున్నాం, ఆ రోజుల్లో దేశం అనేవారు, మహారాష్ట్ర అని పేరు కలిగిన దేశం అనేవారు. క్రమంగా దేశ శబ్దం రాజ్యానికి పర్యాయ పదంగా, ఆ తర్వాత రాజ్య శబ్దం రాష్ట్రంగాను కూడా మారాయి. ఇప్పటికీ హిందీ వాళ్ళు దేశాన్ని రాష్ట్రం అంటారు, అందుకని రాష్ట్రాన్ని రాజ్యం అని అంటారన్నమాట. సరే, ఏదేమైనా మహారాష్ట్రంలో యజ్ఞదేవుడని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక సుమతి అని కొడుకు పుట్టాడు. వాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఎందుకు సంధ్యావందనం చేయాలి, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి, ఎందుకు విభూతి పూసుకోవాలి అని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. ఏమిటో తెలియదండి, అప్పుడప్పుడు పండిత వంశంలో ఇటువంటి దౌర్భాగ్యులు పుడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అయితే ఆ ఇంట్లో ఓ దరిద్రుడు పుడుతూ ఉంటాడనమాట. గొప్ప గొప్ప వంశాల్లో నాస్తికులు పుడుతూ ఉంటారు. అదే అనుకుంటాను, వాళ్ళు ఏ పాపం చేశారో కర్మ అలాంటి కొడుకు పుట్టాడని. మనం ఎప్పుడు అదృష్టవంతులమో తెలిసిన మన పిల్లలకి దైవభక్తి ఉంటే మనం అదృష్టవంతులం. మనం చెప్పిన వెంటనే గుళ్ళోకి వాళ్ళు రాగలిగితే వాళ్ళు అదృష్టవంతులు. అంతేగాని నేను గుడికి రాను, నేను నామం పెట్టుకోను, నేను నామస్మరణం చెయ్యను అని పలికేటటువంటి నీచాతి నీచుణ్ణి కన్నా తల్లిదండ్రులంత పాపాత్ములు మరొకరు లేరన్నారు. నేనలేదు, యాదవ్యాసుడు అన్నాడు. అదో దరిద్రం. నేను అందుకే చాలాసార్లు రాజారెడ్డి గారు అదృష్టవంతులు అంటాను. పిల్లలు ముగ్గురు అటువంటి వాళ్ళే, చక్కగా తండ్రి మాట వింటారు, ఆలయాలకు వస్తారు, ఎంతో గురుభక్తి ఉంటుంది వాళ్ళకి. ఈ ఊళ్ళో ఉన్న ఇంకో దేశానికి వెళ్ళినా డాలస్ వెళ్ళినా పిల్లలు అలాగే ఉంటున్నారు. అదొక గొప్ప సంస్కారం, అదొక అదృష్టం. తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు అయితేనే ఇలాంటి పిల్లలు పుడతారన్నమాట. తల్లిదండ్రుల పుణ్యం పిల్లల రూపంలో వస్తుందంటారు. ఇదే ఇదో కొంతమంది పాపాత్ములు ఎంత బాధ పెడుతూ ఉంటారండి తల్లిదండ్రుల్ని. నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి అనలేదు మన వాళ్ళు. ఏ జన్మెత్తినా భగవన్నామస్మరణం చేసే జన్మరియ్యి అన్నారు మన వాళ్ళు. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠవర పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. నేను ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలో ఇవి కావాలి నాకు. ఏం కావాలట? శంకరస్య చరిత కథామృతం. శంకరుని యొక్క కథలు, ఆయన లీలలు అవి ఎప్పుడు వినాలి. ఏ మహానుభావుడు నిరంతరం శివుడి కథలు చెబుతూ ఉంటే ఆ శివుడి కథలనే అమృతం చెవుల్లో పోసుకోవాలి. అంటే నిత్యం పురాణం వినేటటువంటి, శివకథలు వినేటటువంటి జన్మ నాకు కావాలి. ఆయన గుణములను వర్ణించాలి. శివ, నువ్వు ఫలానా వాడిని అనుగ్రహించావు, ఈశ్వర నువ్వు ఈ భక్తుడిని అనుగ్రహించావు అంటూ ఆ ఈశ్వరుడి గుణముల యొక్క వర్ణనము చెయ్యాలి, ఆయన పాదాలని సేవించాలి. అలాంటి జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా కావాలి నాకు. అంతేగాని నేను మోక్షం అడగనన్నాడు ఆయన. ఈశ్వరుణ్ణి శంకరుడు ఇలా కోరాడు. శంకరాచార్యులు వారి కోరిక ఇది. మనం కూడా అలా కోరుకోవాలి. పరమాత్మ నాకు పునర్జన్మ వద్దు అని కోరుకోవడం కంటే నేను ఏ జన్మెత్తినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలో నీ కథలు వినాలి, నిన్ను వర్ణించాలి, నీ దర్శనం చేసుకోవాలి, కాశీకి రావాలి, ఈ భాగ్యం ప్రసాదించమని కోరుకుందామండి. అది మన అదృష్టం అంటే. అందరం ముక్తికి వెళ్ళిపోతే ఇంక పురాణం చెప్పేవాడు ఎలాగా, తక్కిన వాళ్ళంతా ఏమైపోతారు. కాబట్టి ఏ జన్మెత్తినా పర్వాలేదు, ఆ జన్మలో మాత్రం భగవత్ సేవ చెయ్యాలి, భగవత్ కథ వర్ణించాలి, భగవంతుడి వర్ణన చెయ్యాలి, ఆయన్ని పట్టుకోవాలి, వేళ తప్పకుండా కర్మకాండలు చెయ్యాలి. అటువంటి ఉత్తమ జన్మ కావాలి. అందుకే కృష్ణ పరమాత్ముడు ఎన్ని అవతారాలు ఎత్తాడు. ఏ హాయిగా వైకుంఠంలో ఆయన కూర్చోవచ్చు, అయినా మత్స్యావతారం ఎత్తాడు, కూర్మావతారం ఎత్తాడు, వరాహావతారం ఎత్తాడు, నరసింహుడు అయ్యాడు, వామనుడయ్యాడు, పరశురాముడయ్యాడు, రాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, బుద్ధుడయ్యాడు, కలికి అవుతున్నాడు, ఇంకా ఎన్నెన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు ఆయన. అది మన యోగం అంటే. ఆ పరమాత్ముడిలాగే మనం కూడా పుడదాం అవసరమైతే. ఆయన మోక్షం ఇస్తే అది వేరే విషయం. కానీ మనగ్గా మనం నాకు కేవలం ముక్తే కావాలని కోరకండి, ఉత్తమ జన్మ కావాలి, ఆ జన్మలో పరమ పవిత్రంగా నీ గుణగానం చెయ్యాలి, నిన్ను వర్ణించాలి, అది నాకు ప్రసాదించమని కోరాలట. అది జ్ఞాన లక్షణం అనట. కాబట్టి ఎప్పుడు కూడా ఏమని కోరుతారు మీరు కూడా, నీ గుణగానం చెయ్యాలి, నిన్ను వర్ణించాలి, నేనేమైనా పర్వాలేదు నిన్ను మాత్రం విడిచిపెట్టకూడదు. అలా కోరటం కంటే గొప్ప జ్ఞానం ఏమున్నది? నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధే శ్యామ్. ఇది గొప్ప పాట అంటే, నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధే శ్యామ్ హే రాధే శ్యామ్. నీలాద్రి శిఖరాన నెలకొనియున్న, నీలాద్రి శిఖరాన నెలకొనియున్న, నీ నగుమోము అందము కల్నా ఏ అందమైనా వెగటేనల్నా, ఏ అందమైనా వెగటేనల్నా, జగదేక మోహన సుందరాకారా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని, నీ పాద సేవ విడనీయకల్నా, నీ పాద సేవ విడనీయకల్నా, శరణగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధే శ్యామ్ హే రాధే శ్యామ్ హే రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఎంత అద్భుతమైన ఉదాత్తమైన భావన చూడండి. ఎప్పుడు నీ గుణాన్ని గానం చెయ్యాలి, నీ పదాన్ని ధ్యానం చెయ్యాలి, అదే అమృతపానం అంటే. ఇది ఓ రాధావల్లభ కృష్ణ, ఈ ప్రపంచంలో నీకంటే అందం ఎక్కడున్నది? అంచేత నిజమైన జగదేక మోహన రూపం నీది. ఇదంతా పక్కన పెట్టండి, ఏ ఈతి బాధలు ఎదురైనా, ఈతి బాధలు వస్తూ ఉంటే మనకు కూడా అనుకోకుండా చెప్ప పెట్టకుండా వచ్చే కష్టాలని ఈతి బాధలు అంటారు. మనకి కష్టాలు చెప్పిరావు కదా, హఠాత్తుగా ఏదైనా జరగచ్చు, ఒక్కొక్కడు అప్పుల పాలైపోవచ్చు, ఒక్కొక్కడికి ఇంట్లో గొడవలు రావచ్చు, లేదా ఉద్యోగాలు లేకపోవచ్చు, ఇంకేవో వస్తాయి. ఏ బాధ ఎదురైనా, నా మీద ఎన్ని మోహములు వచ్చి నన్ను పట్టుకున్నా, వ్యామోహాలు నన్ను చుట్టిముట్టినా, నీ పాదసేవ నుంచి మాత్రం నన్ను దూరం చెయ్యొద్దు. నేను ఎప్పుడు నీ పాదాలు పట్టుకుని ఇలా చెయ్యి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో తగాదాలు వచ్చినా సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నీ పాదసేవకి నన్ను దూరం చెయ్యొద్దు బాబోయ్ అన్నాడండి ఆయన. నీ పాదసేవ విడనీయకన్నా. ఎందువల్ల? శరణాగతావన హే జగన్నాథ, శరణు అన్నటువంటి వారిని రక్షించేవాణ్ణి శరణ ఆగత అవన అన్నారు. అవనము అంటే రక్షించుట, శరణ ఆగత, నీ శరణు తొచ్చినటువంటి వారిని రక్షిస్తావు, అందుకే నేను పట్టుకున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ చివరికి ప్రాణం పోతున్నప్పుడు కూడా నీ పాదసేవ నుంచి నన్ను దూరం చేయొద్దని భక్తులు కోరుకోవాలి. ఆ స్థాయిలో ఉండాలి మన భక్తి అంటే. అది లేకపోతే ఇంక ఉపయోగం ఏముందండి? ఈ నాస్తికవాదంతో ఉన్నటువంటి బతుకు కూడా బతికిన చిచ్చి చిచ్చి అదొద్దు బాబోయ్, ఏ జన్మెత్తినా పర్వాలేదు, నేను మాత్రం ఒకటే కోరుకుంటాను, ఈ నాస్తికులుగా పుట్టకూడదు, మనం ఎప్పుడు తింటున్నా తిరుగుతున్నా భగవన్నామం చేసే జన్మ కావాలి. అలా అనుకుంటే ముక్తి అప్పుడు ఇస్తాడు ఆయన. ఒకేసారి నాకు మోక్షమే అంటే ఎవడాయన, నిన్ను పరీక్షిస్తాడు, కష్టాలు పెడతాడు అప్పుడప్పుడు. ఆ కష్టాలు వచ్చినా సరే కృష్ణ అనాలి, కొరడాకర్రతో చితక్కొడుతూ ఉంటే తానీషా భట్టులు జైల్లో పెట్టి కొడుతూ ఉంటే రామదాసు అబ్బా బాబు అయి రక్షించన్నాడు. అప్పుడు కూడా దెప్పాడు, రామాన్ని దెప్పాడు, అంతేగాని నిన్ను విడిచిపెడతానలేదు ఆయన. సీతమ్మకు చేయిస్తి చింతగా పథకమ్ము, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. రామచంద్ర అన్నాడా లేదా ఇంకొకరిని పిలిచాడా? పిలవలేదు, రామచంద్ర అన్నాడు. అంతలోనే మళ్ళీ అబ్బబ్బా దెబ్బలు కొరవక తిట్టి తినయ్యా, ఆయాస పడబోకు రామచంద్ర అన్నాడు. చావు దెబ్బలు కొడుతుంటే తట్టుకోలేక తిట్టాను ఏమనుకోకన్నాడు. అప్పుడు దిగొచ్చాడు రాముడు. తిడితే కానీ ఆయన రాడు వచ్చింది దెబ్బలు. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు అన్నప్పుడు వచ్చాడు, కానీ రామా రామా అంటే రాలేదు. కాబట్టి కోపంతో తిట్టినా రామా అనాలి, ఏ విధంగానైనా రామా అనాలి, దెప్పినా రామా అనాలి, ఆ స్థితికి వెళ్ళాలి. నిజంగా రామస్వరూప్ గారని భద్రాచలంలో ఒక ఆయన ఉన్నారండి, మహానుభావులు, ఆ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తూ ఉంటారు. ఆయన చూస్తే నాకు ఇదే భావన కలుగుతుంది, ఆయన ఎప్పుడు రామా అంటూనే ఉంటారు. ఆయన గురువుగారు మీరు వస్తే మీకు దర్శనం చేస్తాను రండి అంటూ ఉంటారు ఆయన. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, మహానుభావులు ఉన్నారు, కాబట్టి మనం ఇంకా బతుకుతున్నాం. నిజంగా భద్రాచలం పెడితే గురువుగారు చెప్పారండి మీ గురించారని, ఆ రామస్వరూప్ గారిని ఒకసారి దర్శనం చేసుకురండి. అటువంటి పుణ్యాత్ములు చూస్తే కూడా మనకి పాపాలు పోతాయి. ఎప్పుడు రామా రామా అంటూనే ఉంటాడు ఆయన. రామనామస్మరణం తప్ప మరొకటి లేదు. నిత్యం రామనామస్మరణం చేసి అలాంటి మహానుభావులు ముఖం చూస్తే పాపాలు పోక ఏమవుతాయి? ఎందుకు చెప్తానంటే, నేను మనకి ఒకే ఒక అదృష్టం పట్టింది, మన ఇంట్లో పుణ్యాత్ములు పుట్టారనుకోండి. ఈ కథ అంతా సుమతి కథ కోసం చెబుతున్నాను. యజ్ఞదేవుడు ఎంతో గొప్పవాడే, ఈ సుమతనే దౌర్భాగ్యుడు కొడుగ్గా పుట్టాడు. చిన్నప్పటి నుంచి నాస్తికవాదం చేశాడు, తల్లిదండ్రుల్ని వ్యతిరేకించాడు, తిట్టకూడని తిట్లు తిట్టాడు, దొంగతనాలు చేశాడు, తాగాడు, తందనాలు ఆడాడు. వాడికి ఒక రోజున ఒక కిరాతక స్త్రీ కనపడింది. ఆ కిరాతక స్త్రీని చూసి చూడగానే నువ్వు నాకు కావాలన్నాడు. నాకు డబ్బు, ఐ వాంట్ మనీ మనీ అందనమాట. డబ్బు అనగానే వీడేం చేశాడు, తల్లిదండ్రుల యొక్క నగలు లాక్కొచ్చేశాడు, బీరువాలో సొమ్మంతా లాక్కొచ్చాడు. డబ్బు అయిపోయాక పొలాలు అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, సర్వనాశనం చేసేశాడు ఇల్లంతా. తల్లిదండ్రులు ఇవ్వని డబ్బు అంటే వాళ్ళని చంపాడు, చంపి మరి ఆస్తి పట్టుకొచ్చి దానికి ఇచ్చాడు. ఏమండి ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది, ఉన్న డబ్బంతా అయిపోయింది, మళ్ళీ మర్నాడు డబ్బు అంది, డబ్బు ఎక్కడొస్తుంది, ఇల్లంతా అమ్మేశాను, నీకే ఇచ్చాను కదా, మా అమ్మ నగలు నీకు ఇచ్చాను, నాన్న సొమ్ము ఇచ్చాను, పొలాలు అమ్మాను, ఇంకెక్కడ డబ్బు అంటే డబ్బు లేకపోతే పో అని ఒక దెబ్బ కొట్టింది. కాబట్టి ఇంట్లో వాళ్ళు దగ్గరికి రానిచ్చినట్టుగా డబ్బు లేనప్పుడు ఎప్పుడు ఈ నీచ స్త్రీలు వేశ్యలు రానివారు. భార్య అయితే నువ్వేం అన్నం పెట్టినా పెట్టకపోయినా ఎన్ని తిట్టినా రానాయనా అని ఇంత అన్నం పెడుతుంది. అందుకని భార్య విలువ అప్పుడు తెలిసి వస్తుంది ఎవరికైనా. ఈ దుర్మార్గుడికి చిన్నప్పుడే పెళ్ళైంది ఇట్లండి, పెళ్ళాన్ని నగలు కూడా అమ్మేశాడు వీడు దుర్మార్గుడు. పాపం ఆ రోజుల్లో భార్యలు అన్నీ ఇచ్చి అంత బాధపడ్డారు పాపం. మనకి చింతామణి నాటకంలో చెబుతాడే, విడిచితి భార్యను పాత చెప్పుగా అన్నాడు, పాత చెప్పు వదిలేసినట్టు వదిలేశాను మా ఆవిడని అన్నాడు పాపం. నీ నిమిత్తమై విడువని ప్రాణమైన నిను వీడు అవస్థ తటస్థమైనచు అన్నాడు. విడుదంపదేగా, నాకు అది చదివినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. నీకోసం ప్రాణమైన విడిచిపెడతాను, ఎందుకని నిన్ను విడిచిపెట్టే అవస్థ నాకు తటస్థమైతే, నువ్వు లేకపోతే ప్రాణమైన విడిచిపెడతాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టన్నాడు చింతామణిని వాడు. చూచారా వ్యామోహాలు అనిపిస్తుంది. వీడు అలాగా నువ్వు లేకపోతే ఉండలేనంటే ఐ వాంట్ మనీ అంది. ఇప్పుడు ఆ డబ్బు కోసం ఏం చేయాలి? దొంగతనాలు మొదలుపెట్టాడు, దొంగల గుంపులో చేరాడు, ఆ దొంగలతో కలిసి హత్యలు చేశాడు, మహాపాపాలు చేశాడు. ఒక రోజున ఒక అడవిలో దొంగల గుంపుతో కలిసి డబ్బు ఎక్కడ దొరుకుతుందా అని దోచుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే హఠాత్తుగా ఒక బ్రాహ్మడు అటుగా వస్తూ కనపడ్డాడు. ఆ బ్రాహ్మణోత్తముడు ఎన్నో పురాణాలు చెప్పాడు, ఎన్నో అవధానాలు చేసినట్టున్నాడు. ఆయనకి ఎవరో కంకణాలు వేసారు రెండు చేతులకి. పూర్వం కాస్త పండితులకి కంకణాలు వేసేవారు, రెండు చేతులకి కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలతో మాంచి నగలతో పెడుతున్నట్ట. వీడు ఈ దుర్మార్గుడి సుమతి తక్కిన దొంగలతో వెళ్ళి వాడిని దోచుకుంటే అందరికీ వాటా పెట్టాలని వాళ్ళని వదిలేసి రహస్యంగా వీడిని కలుసుకుని కత్తిలా చూపించి చేతికున్న కంకణాలు ఇయ్యి అన్నట్ట. ఇవి ఇవ్వనండి, మహారాజు గారు మెచ్చుకుని నా పాండిత్యానికి ఇచ్చారంటే చంపేస్తాను, సావు కావాలా ధనం కావాలా అన్నట్ట. ఈ బ్రాహ్మడు కంగారు పడి, ఏముండో ఎవరైనా వచ్చి రక్షించండో అన్నట్ట. వీడు అరిస్తే ఎవరినో వస్తారేమో అనుకుని కత్తితో కసాపిస రెండు మూడు పోట్లు పొడిచాడు. ఆ దెబ్బకి పాప ఆ బ్రాహ్మడు చచ్చిపోయాడు. ఆయనే ఎందుకు వచ్చింది, కంకణం ఇచ్చేసి బతకచ్చు కదా. ఈ బంగారం వ్యామోహంతో ఆయన గందరగోళం తెచ్చుకున్నాడు. ప్రాణం పోతున్నప్పుడు ఇచ్చేయాలండి. దిక్కుమాల గొలుసు కోసం మనం పులిసే వదులుకుంటామా? అత్యావశ్యక స్థితిలో ఏదైనా వదిలి ప్రాణం రక్షించుకోవాలట. ఆయన కర్మయోగం అరిచాడు, అరవగానే వీడు పోటు పొడిచాడు. ఆ దెబ్బకి ఆయన చచ్చిపోయాడు. చావగానే చేతులకున్న కంకణాలు, కాళ్ళకున్న గండపిండేరాలు, నడువుకున్న వడ్డాణాలు, సంచిలో ఉన్న బంగారం అన్నీ కొల్లగొట్టి వెళ్ళిపోయాడు. ఈ కిరాతక స్త్రీ దగ్గరికి వెళ్ళాడో లేదో వీడి శరీరం అంతా నల్లగా మారిపోయింది. బ్రహ్మహత్యాపాపం పట్టుకున్నది. పూర్వకాలం బ్రహ్మహత్యాపాపం వెంటనే అనుభవించేవారు. ఇప్పుడు క్రమంగా తీసుకుని చస్తారు, చచ్చాక అదొక బాధ అనుకోండి. కానీ పూర్వం వెంటనే అనుభవించేవారు. బ్రహ్మహత్య వీడు పట్టుకున్నది. ఆ హత్యాపాపం తట్టుకోలేకపోయాడు వీడు. వీడి శరీరం కుళ్ళిపోయింది, దుర్వాసన వచ్చేసింది. అది రాగానే ఆ కిరాతక స్త్రీ డబ్బులు అక్కుని వీడిని మెడబెట్టుకు గెంటింది. చిచ్చి, నీ ఒళ్ళంతా దుర్వాసనే, నువ్వు నా దగ్గర ఉండడానికి వీలదు పో అంది. దాంతో వీడు ఏడ్చుకుంటూ నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న నాన్న అనేలోపు ఈ బ్రహ్మహత్యాపాపం ఒక భయంకర పిశాచ రూపంలో వీడిని పట్టుకుని వీపేద ఫెడీలు ఫెడీలు మరి కొట్టిందిట. పెసరట్టు మాడినట్టుగా వీపు మాడిపోయింది. అప్పుడప్పుడు పిల్లలను చూడండి, అట్టు మాడిపోతుంది, వీపు మీద దోసేస్తాం అంటామే అంటగానే అయ్యాము, కానీ ఇది నిజంగా నవ్వేసింది. వీడు వీపు మాడింది. వీడు తండ్రి దగ్గర కూర్చి ఏడ్చేట. అప్పుడు ఈ తండ్రి యజ్ఞదత్తుడు బయటకు వచ్చి, ఎవరు నువ్వు అన్నట్ట? బ్రహ్మహత్యాపాప అని నేను. నీ కుమారుడు అడవిలో నుంచి వస్తున్న ఒక పండితుడిని సంహరించాడు. ఆ పండితుడు వేద పండితుడు, పైగా అటువంటి పుణ్యాత్ముడిని చంపటం వల్ల నేను వీడిని పట్టుకున్నాను. అనగా, నా కొడుకు ఒక్కడేనండి, వాడిని విడిచిపెడితే ఏదన్నా ప్రాయశ్చిత్తం నేను చేస్తానంటే దీనికి ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మహత్యాపాపానికి వీడి శిక్ష అనుభవించవలసిందే అని ఫడాఫడా పీకింది మళ్ళీ నాలుగు. దాంతో యజ్ఞదేవుడు వణికిపోయాడు. ఏం చేయాలో తెలియదు. సరే, ఆయన అదృష్టం బాగున్నది. ఆ సమయంలో పరమ రుద్రస్వరూపుడు దుర్వాసముని అక్కడికి వచ్చాడు. యజ్ఞదేవుడు ఎంతో పూర్వం చేసిన యజ్ఞాలు, తర్వాత శివనామస్మరణం, శివరాత్రికి ఉపవాసం ఉండడం, జాగరణం చేయటం, శివరాత్రికి అభిషేకాలు చేయటం వల్ల ఆయనకి చాలా పుణ్యం ఉన్నది. ఆ పుణ్యప్రభావంతో అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన చూడగానే ఈయన వెళ్ళి కాళ్ళ మీద పడి, నాకు ఒక్కడే కొడుకండి, పరమ దుర్మార్గుడు వీడు కాదనను, కానీ బ్రహ్మహత్యాపాపంతో వీడు పీడింపబడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను, వీడిని రక్షించండి బాబో అని కాళ్ళు పట్టుకున్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు దుర్వాసుడు, యజ్ఞదేవ కృతం పాపం అతి క్రూరం సుతేన తే నాస్య పాపస్య శాంతి స్యాత్ ప్రాయశ్చిత్తాయుతైరపి. యజ్ఞదేవ, నీ కొడుకు చేసిన పాపం సామాన్య పాపం కాదు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను కూడా చెప్పలేను. 10,000 యజ్ఞములు చేసినా పోనంత మహాపాపం చేశాడు వీడు. పాప ఒక పండితుడు బతిమాలుతూ ఉంటే వినిపించుకోకుండా బంగారం మీద ఆశతో కత్తితో పొడి చంపాడు. అంతఃపురం కళ్ళు తాగాడు, తిరక్కోడని స్త్రీలతో తిరిగాడు, భార్యని చంపాడు. ఇదో తల్లిదండ్రులు మిమ్మల్ని పీడించాడు, ఆస్తంతా నాశనం చేశాడు, యజ్ఞోపేతం తీసి పక్కన పెట్టేశాడు, సంధ్యావందనం విడిచిపెట్టాడు. ఒకటా రెండా చెప్పడానికి వీడు చేసిన పాపాలు. వీడు చేసిన పాపములు సముద్రంలో కెరటాల్లాగా కనపడుతూనే ఉన్నాయట. సముద్రంలో కెరటాలు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాయి, అవి ఆగవు కదా. అన్ని పాపాలు వీడు వేగంగా కెరటాలు లెక్క పెట్టగలమా? వీడి పాపాలు లెక్క పెట్టలేం. నేను అన్నానులేండి ఒకప్పుడు ఒక శతకంలో, సప్తశతులు సత్యసాయి సప్తశతులు, ఒకటా రెండా చెప్పగా ఒకటొకటిగా ఉదధిలోని ఉరుములు ఓలెన్ అన్నాను. ఈ మానవుల పాపాలు ఒకటి రెండు కాదు, సముద్రంలో కెరటాలు అలా వస్తూనే ఉంటాయి. దిక్కుమాలిన పాపాలు ఇన్ని పాపాలు పోగొట్టాలంటే ఎవడో ఒక సద్గురువుని ఆశ్రయించాలన్నాను అందులో. అలాగా ఈ దుర్మార్గుడి పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కానీ మళ్ళీ కాళ్ళ మీద పడి, యజ్ఞదేవుడు నువ్వు సాక్షాత్తు శివుడివి, నీకు కూడా ప్రాయశ్చిత్తం దొరకలేదంటే ఇక మేము బ్రతకడం దండగా. నీ కాళ్ళ మీద తల మోదుకునేనే చచ్చిపోతాను తప్ప నీ పాదాలు విడిచిపెట్టను. నువ్వే నా కొడుక్కి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్పు, వీడిని బాగు చెయ్యి అన్నాడు. వేద పండితుడివి, కైలాసానికి వెళ్ళగలిగిన వాడివి, అమ్మవారి మణిద్వీపానికి కూడా వెళ్ళగలిగిన వాడివి, నీవు తలుచుకుంటే ఆ మాత్రం నా కుమారుని ఉద్ధరించలేవా అన్నట్ట. ఎందుకంటే దుర్వాసుడు మణిద్వీపానికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళగలడండోయ్. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ అని కాళిదాసు అశ్వధాటి అనే ఛందస్సులో వర్ణించాడు. అందులో ద్వైపాయన ప్రభృతి అంటే ద్వైపాయనుడు అంటే వేదవ్యాసుడు, శాపాయుధ అంటే ఈయనే, శాపాయుధుడు అంటే దుర్వాసుడు. వీళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళగలరు. మడిద్వీపానికి దుర్వాసుడు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళగలడండి. అంత కోపిష్టైనా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఏది సుదర్శన చక్రం ఆయన తెగ తిప్పినా అంబరీషోపాఖ్యానంలో ఆ మహానుభావుడికి గొప్ప శక్తి ఉన్నది. అందువల్ల ఆయన డైరెక్ట్గా మణిద్వీపానికి వెళ్ళిపోతాట. కారణం ఏంటో తెలుసా? ఎంతటి వాడైనా సరే సంపూర్ణంగా గురుభక్తి కలిగితే, గురుకటాక్షం కలిగితే మాత్రం వాడు గ్యారంటీగా మణిద్వీపానికి వెళతాడు. ఆ మహానుభావుడి శక్తి, దుర్వాసుని శక్తి తెలుసు గనక యజ్ఞదేవుడు నువ్వే రక్షించాలి అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి కాళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు, నీ మాట కాదనలేను కానీ నాకు కూడా ఒక క్షణం గడువి అని అతన్ని ఓ పక్కకి పొమ్మని దర్భాసనం వేసుకుని ఎడమ చేతి మీద కుడి చేయి ఇలా పెట్టుకుని భక్తితో ఒకసారి ధ్యానం చేసి పరమేశ్వరుణ్ణి ఆ తర్వాత కళ్ళు తెరిచాడు. నాయనా నీ అదృష్టం బాగున్నది, నీకు ప్రాయశ్చిత్తం దొరికింది, నీ కుమారుడిని బాగు చేసే విధానం తెలిసిందన్నట్ట. తండ్రి ఏమిటన్నాడు ఈయన? పరమ పవిత్రమైన రామేశ్వరం అనే క్షేత్రం ఉన్నది, అక్కడ సీతారాములు ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు, అది రామేశ్వర లింగం అని జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఆ క్షేత్రంలో ధనుష్కోటి అనే తీర్థం ఉన్నది, రాముడు తన ధనుస్సు అక్కడ మోపడం వల్ల ఏర్పడిన గొప్ప తీర్థం అది. ఆ తీర్థములో సంకల్పం చెప్పుకొని స్నానము చేసినంత మాత్రం చేతనే నీ కొడుకు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తుడవుతాడు. పూర్వం ఒక చండాల స్త్రీ గురుద్రోహ పాపం నుంచి అక్కడే విముక్తి పొందింది అన్నట్టు. ఆయన చూసారా కథలో కథ ఇది, నక్క కోతి సింధుద్వీపుడు అనేటటువంటి వాణ్ణి మాకు పాప ప్రాయశ్చిత్తం చేయమంటే ధనుష్కోటికి వెళ్ళాలి, సుమతి అనేవాడు అక్కడే స్నానం చేసి పాప విముక్తుడు పొందాడు అని సింధుద్వీపుడు చెప్పాడు. ఇప్పుడు ఈ నక్కాకోతి ఎవరండి ఆ సుమతి అని అడిగారు. అప్పుడు ఆ సింధుద్వీపుడు ఈ సుమతి కథ చెప్పాడు. చెబుతూ ఇప్పుడు ఏమన్నాడు, పూర్వం ఒక చండాలిని పాప ప్రాయశ్చిత్తం చేసుకుందని కానీ ఇప్పుడు మళ్ళీ యజ్ఞదేవుడు అడిగాడు ఎవరండి ఆ చండాల స్త్రీ, ఆ కథ చెప్పిన తర్వాతే మా అబ్బాయిని అక్కడికి తీసుకెళ్దామన్నాడు. అయితే చెబుతున్నాను నేను, నేటికి 32,000 సంవత్సరాల క్రితం ఒకనొక స్త్రీ ఉండేది, ఒక రైతు బిడ్డ. ఆవిడికి చిన్నప్పటి నుంచి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలిగింది, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల. అనుకోకుండా ఆ ఊళ్ళోకి చాతుర్మాస దీక్షకి ఒక యోగి వచ్చాడు. ఆ యోగీశ్వరుడు చాలా గొప్పవాడు, ఆ యోగీశ్వరుణ్ణి సేవించింది ఈమె. ఆ యోగీశ్వరుడు కూడా అవివాహితుడు, ఈమె నన్ను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకున్నాడు. అతడు గురువు మరియు భర్త కూడా అయ్యాడు. ఒకరోజున ఆవిడ అడిగిందట, చాతుర్మాస కాలంలోనే అనుకోకుండానే మళ్ళీ ఇంకో సంవత్సరం చాతుర్మాస వస్తుందిగా, ప్రతి సంవత్సరం చాతుర్మాస వస్తుందిగా, చాతుర్మాస కాలంలో సేవించింది, ఇతను వివాహం చేసుకున్నది, తదనంతరం ఒక రోజున ఈ జన్మలోనే తరించాలంటే ఏమి చెయ్యాలి, మీరు నాకు గురువు నాథుడు కూడా కదా, ఇది అదృష్టం, గురువే భర్త అవడం, భర్తే గురువు అవడం అదృష్టం, అందువల్ల నన్ను తరింపజేయటానికి నాకు మంత్రోపదేశం చేయండి అనగా, అప్పుడు ఆయన నీకు ఒక బీజం ఇస్తున్నాను, క్లీం అనే కామరాజ బీజం, ఈ బీజాన్ని జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి, రోజు క్లీం క్లీం అని జపం చేస్తూ నాకు ఈ జన్మలోనే ముక్తి కావాలని కోరుకో అన్నట్ట. అలాగే అన్నది ఆమె. కొంతకాలానికి ఆవిడకు ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టాక క్రమంగా ఈ గురువుగారి మీద గౌరవం తగ్గిపోయింది, భర్త మీద గౌరవం తగ్గిపోయింది, ఈ వ్యామోహంలో పడిపోయింది. ఈ పుత్రికా వ్యామోహంలో పడి మంత్రజపం చేసేది కానీ పూర్వం ఉన్నంత భక్తితో చేసేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గురుద్రోహం చేయకూడదని శాస్త్రం. వాడు ఎవడైనా సరే భర్త అయినా గురువే గురువే, లేక ఇంకోడైనా గురువు గురువే, ఎట్టి పరిస్థితుల్లో గురుద్రోహం చేయకూడదు. ఈవిడ మొదట్లో గురుద్రోహం చేయలేదు కానీ ఈ పుత్రికా వ్యామోహంతో భర్తని పట్టించుకోలేదు, ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని పట్టించుకోలేదు. హఠాత్తుగా అప్పుడప్పుడు ఈ పిల్లకి కొన్ని కష్టాలు వస్తూ ఉండేవి, రోగాలు వచ్చేవిట. వచ్చినప్పుడల్లా భర్త మీద ఎగిరేది, నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన మంత్రం వల్లే నా కూతురు ఇలా అయిపోయింది అనేదిట. మంత్రానుష్ఠానం వల్ల ఎప్పుడూ కూడా కష్టాలు రావు. మంత్రానుష్ఠానం చెయ్యవలసినంత భక్తితో చేయకపోవడం వల్ల, లేక గురువులను అనుమానించటం వల్ల, అనుమానించకూడని వాళ్ళని తిట్టడం వల్ల మంత్రం ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు, అపఫలితం ఇస్తుంది. మంత్రం మీద నీకు ఎంత భక్తి ఉండదో గురువు మీద కూడా అంతే భక్తి ఉండాలని మీరు హనుమత్ చరిత్రలో చదివారు కదా. హనుమత్ చరిత్రలో ధ్వజదత్తుడు అని ఒకడున్నాడు, వాడు గురువుగారిని సరిగ్గా పూజించక కేవలం మంత్రానుష్ఠానం చేసి భ్రష్టుడయ్యాడు. అదే గాలవుడనే కిరాతకుడు గురువుగారిని పూజించటం వల్ల తొందరగా హనుమత్ సాక్షాత్కారం పొందాడు. ఆ కథ ఇంటికి వెళ్ళాక గురువుగారు చెప్పిన సంపూర్ణ హనుమన్ మహిమలో వినండి, కిరాతకుడు యొక్క కథని ధ్వజదత్తోపాఖ్యానం వినండి. ఈమెకి ఏ కారణం వల్లనో పనికిమాలిన మంత్రం ఇచ్చావు, ఆ మంత్రం వల్లే కూతురు ఇలా పాడైపోతోంది అని భర్త మీద అసహ్యం కలిగింది. ఆయన పైగా సామాన్యమైన వాడు, గురువు కూడా కదా, తిట్టేది ఆయన పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత కోపం వచ్చింది, చీ దౌర్భాగ్యుడా ఇక నీ ముఖం చూడను అని ఆ గురువుగారిని విడిచిపెట్టేసింది. అప్పటికి చెప్పాట ఆయన, నీకు 3 సార్లు అవకాశం ఇస్తున్నాను, ఈ 3 సార్ల్లో ఏదో ఒకసారి మళ్ళీ వచ్చి గురువుగారి పాదాలు పట్టుకుంటే నిన్ను తరింపజేస్తాను, ఆ తర్వాత నిన్ను తరింపజేయటం ఇక నా వల్ల కాదు, తల్లకిందులైన ప్రపంచమంతా ఏకమైనా నిన్ను తరింపజేయలేదు అని మొదట నీకు 1 నెల గడువు ఇస్తున్నాను, ఈ నెలలోపు నువ్వు మనసు మార్చుకొచ్చి మళ్ళీ గురువుగారిని దర్శనం చేసుకుంటే నిన్ను తరింపజేస్తానన్నాడు. నెల గడిచినా ఆవిడకి ఆ గురువుగారి మీద ద్వేషం పోలేదు, చీపో అంది. పాప ఆయన వెళ్ళిపోయాడు. 3 సార్లు అవకాశం ఇవ్వాలనుకున్నాడు కదా, అందుకని మొదటి నెల అయిపోయింది, తీర్థయాత్రలకు వెళ్ళాడు. మళ్ళీ 2వ సంవత్సరం అక్కడికి వచ్చాడు. సుందరి ఇప్పటికైనా మనస్సు మార్చుకో, మళ్ళీ ఇంకో గడువు ఇస్తున్నాను అన్నాడు. ఈ 2వసారి కూడా చీపు అంది. అలాగే 2వసారి గడువు ఇచ్చినా గురువుని ఆశ్రయించలేదు. మళ్ళీ ఈయన తీర్థయాత్రలకు వెళ్ళాడు, 3వ సంవత్సరం వచ్చాడు. వచ్చి 3వసారి నీకు ఇంకో మాసం గడువు ఇస్తున్నాను, ఈ మాసంలో అయినా నువ్వు మనస్సు మార్చుకొని గురుదేవ రక్షించు అంటే నేను నీకు మంత్రం సిద్ధించేలా చేసి నీ కూతుర్ని అనుగ్రహిస్తానంటే 3వసారి కూడా ఆవిడ చీపు అన్నది. ఆ పాపం వల్ల క్రమంగా వార్ధక్యంలో కృశించిపోయి కుష్ఠరోగం పొందిందిట. భయంకరమైన గురుద్రోహం వల్ల, గురు దర్శనానికి రాకపోవటం వల్ల, గురువు మీద అపారమైన ద్వేషం పెంచుకోవటం వల్ల ఆవిడకి కుష్ఠరోగం వచ్చింది. అందువల్ల గురుద్రోహం అయితే క్షయరోగం లేదా కుష్ఠరోగం ఇస్తాయి చివరి రోజుల్లో, లేదా మంచం మీద పడే దరిద్రపు యోగం ఇస్తాయి. మంచం మీద 5 సంవత్సరములు తీసుకు చచ్చిపోయింది. అప్పుడు ఆవిడ ఎంతో ప్రేమగా చూసిన కూతురు రక్షించలేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ రక్షించలేదు, ఆవిడ పాపం ఆవిడే అనుభవించింది. మన పుణ్యమే చివరి రోజుల్లో మనల్ని కాపాడుతుంది, మన పాపమే చివరి రోజుల్లో మంచం మీద పడి చచ్చేలా చేస్తుంది. అందువల్ల బతికున్న రోజుల్లో మంచి పని చేస్తే సుఖంగా మరణిస్తామండి, అనాయాస మరణం రావాలంటే మంచి పనులు చేయమన్నారు. ఇది చెప్పుతున్నప్పుడు నిజమైన అనిపిస్తుంది కానీ నిజంగా చెప్తున్నాను. నేను ఎంతోమందిని చూశాను. నేను మహానుభావుడు రామరాజు గారిని ఒక ఆయన ఉండేవాడు, ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేశాడు. సంధ్యావందనం చేసుకుని పొద్దుట కూర్చున్నవాడు కూర్చున్నట్టే దర్భల మీద కూర్చుని ప్రాణం విడిచిపెట్టాడు. 86వ ఏట 86 ఇయర్స్ వచ్చాక సుఖంగా వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాళ్ళని నేను చూశాను. చేసిన దానం, చేసిన పుణ్యం, చేసిన గురుభక్తి ఎక్కడికి వెళ్ళం. నమ్మకం లేకపోవటం వల్ల గురువుల మీద కానీ, మంత్రం మీద కానీ, ధర్మాల మీద కానీ ఉండవలసినంత నమ్మకం లేకపోవటం వల్ల ఎక్కువ మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఈ రోజు నుంచి ఇది నమ్మండి, మనం ఒక గురువుని పట్టుకుందాం, ఆ పట్టుకున్న వాడిని చివరిదాకా విడిచిపెట్టద్దు, ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేద్దాం, ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది. ఒడిదుడుకులు వస్తాయి ప్రతివాడికి, ఎందుకు రావు, జీవితం ఉన్నాక కష్టాలు సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ అవన్నీ శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా మనకు కూడా వచ్చేది మాత్రం ధర్మం, ధర్మం వల్ల వచ్చే సుఖమరణమే వస్తాయి. ఈ పిచ్చిపిల్లకి భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది, 5 సంవత్సరములు ఘోరంగా నరకం అనుభవించింది, రక్షించేవాళ్ళు లేక చూసేవాళ్ళు లేక చివరికి చచ్చిపోయింది. ఆ చచ్చిపోతున్నప్పుడైనా కనీసం గురుధ్యానం చేస్తే పర్వాలేదు, అప్పుడు కూడా గురువుగారు గుర్తుకు రాలేదట, ఛీ అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే, ఆ గురువుగారు కూడా నన్ను ద్రోహం చేసి పాడు చేశారు అనుకున్నది. సమే భర్త సమే గురువు అనుకున్నాను అని వాడిని తిట్టుకుంది. చచ్చిన తర్వాత భయంకరమైన నరకాల పాలయ్యింది. 24,000 సంవత్సరముల పాటు మలభక్షక నరంలో పడింది. ఆ నరకం నుంచి భూలోకానికి వచ్చింది, చండాల స్త్రీగా పుట్టింది, మళ్ళీ నరకానికి వెళ్ళింది, మళ్ళీ చండాల స్త్రీగా పుట్టింది. అలా ఎన్నో జన్మలు ఆవిడ చండాల స్త్రీగా పుడుతూనే ఉంది, చస్తూనే ఉంది. చివరికి ఒకనాడు ఆమె కాశీకి ముందు ప్రయాగ క్షేత్రానికి 3 క్రోసులు అంటే 3 రెళ్ళు 6 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో పుట్టింది. ఆ పల్లెటూరులో మళ్ళీ చండాల స్త్రీగానే పుట్టింది. ఒళ్ళంతా చర్మం అంతా వేళ్లాడిపోయేది. ఆ రోగానికి ఏం పేరు పెట్టాలో తెలియదు. అది కుష్ఠరోగం కాదు, లేదా ఇంకేదో చర్మరోగము కాదు, కానీ చర్మం అంతా పొడలు పొడల కింద ఉండేవిట. ఆ చర్మం మీద చన్నీళ్లు పడితే మహాబాధపడేది. బహ్ రామరామ ఆ చర్మంతో స్నానం చేయలేకపోయేది, ఆ చర్మంతో అన్నం తినలేకపోయేది. ఆ చర్మాన్ని చూసిన వాళ్ళందరూ అసహ్యించుకునేవారట, చీ దూరంగా ఉండనేవారు. ఆవిడకి ఎప్పుడు దగ్గొచ్చేసేది, తింటే పడేది కాదు, నోట్లోంచి తుంపర్లు వచ్చి ఎదురు వాళ్ళ మీద పడేవి, నోరు దుర్వాసన వచ్చేది. అలా అనేక జన్మల తర్వాత కూడా ఈ చండాల స్త్రీగా పుట్టిన ఆవిడ ఈ జన్మలో కూడా చర్మవ్యాధులతో, తిండి తినలేక, నోటి దుర్వాసనతో ఇతరుల యొక్క చివాట్లు తింటూ బతకడం మొదలెట్టింది. ఇలా ఉండగా ఒకసారి శివరాత్రి వచ్చింది. ఆ శివరాత్రికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రామేశ్వరం వెడుతున్నాం, రామేశ్వరం వెడితే అనేక పాపాలు పోతాయి అనుకుంటున్నారట. ఆ చండాల వాటికలో వాళ్ళంతా రామేశ్వరం పెడుతున్నాం అనే మాట ఇది విందండు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ చర్మరోగంతో పుట్టాను, నోరు వాసన వస్తుంది, ఎవరు చూసినా నన్ను అసహ్యించుకుంటున్నారు, నేను కూడా రామేశ్వరం పెడితే పాప విముక్తి అవుతుందేమో అనిపించింది దానికి. నన్ను కూడా మీతో రామేశ్వరం తీసుకెళ్ళండి అంది. చి దౌర్భాగ్యాల, నువ్వు వస్తే మాకంతా అసహ్యంగా ఉంటుంది, నీ శరీర వాసన పడలేకపోతున్నావు, నిన్ను చూడలేకపోతున్నావు, రావద్దన్నారట. అయితే ఓ పని చేస్తానండి, మీరు వెడుతూ ఉంటే మీకు చాలా దూరంలో కనపడి కనపడకుండా వస్తానండి, కేవలం దూరంగా ఉన్నా నన్ను రానివ్వండి, నాకు దారి తెలియదు కాబట్టి బతిమాలుతున్నానంటే వాళ్ళు జాలిపడి, సరే అయితే మాకు కనపడి కనపడకుండా రా, మేము భోజనం చేస్తున్న చోటికి రావద్దు, మేము స్నానం చేస్తున్న చోట స్నానం చేయొద్దు అన్నారట. నీ చర్మవ్యాధిని తట్టుకోలేకపోతున్నావు అన్నారట. ఏది సొంత బంధువులు, సరేనండి. అది వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకి ఒక 60 మైళ్ళ దూరంలో వచ్చేది. వాళ్ళు విడిది చేసిన చోట చాలా దూరంలో వాళ్ళు కనపడకపోతే ప్రమాదం, కనపడినా ప్రమాదం కనుక కనపడి కనపడకుండా ఉన్న చోట విడిది చేసేది. ఆకలి వేసినప్పుడు వాళ్ళు అన్నాలు తినేసి పారేసిన ఎంగిరి విస్తరాకుల్లో ఉన్న మెతుకులే నొక్కు తినేది. ఎవరి బతకాలి కనుక, బతికితేనే కదా రామేశ్వరం వెళ్ళేది, రామేశ్వరం వెడితే కదా ప్రాయశ్చిత్తం అనుకున్నది. అలా వాళ్లతో పాటు 3 నెలల పాటు నడిచి 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 మొత్తం మీద రామేశ్వరం చేరింది. అక్కడికి చేరగానే వీళ్ళంతా, ఇక నువ్వు మాతో రావద్దు, నీ దారు నువ్వు చూసుకో, మాతో వస్తే నిన్ను కూడా గుళ్ళోకి రానివ్వరు అన్నారట. సరేనన్నది. ఎంతలో దాని అదృష్టం, దత్తాత్రేయుడు అలా పెడుతున్నాడు. ఏకంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు. ఆయన్ని చూడగానే దీనికి మతిపోయింది. అందరూ జయహో దత్తాత్రేయ అని దత్తాత్రేయుడు కాళ్ళ మీద పడుతూ ఉంటే ఇది కూడా పరుగు పరుగు నెళ్ళి దత్తాత్రేయ నన్ను రక్షించన్నది. చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, చీ దౌర్భాగ్యులు, పరమ పాపాత్మురాలండి, దీని శరీరపు కంపు పడలేకపోతున్నాం, గురుదేవ దీని దగ్గరికి రానివ్వద్దనగా ఆయన నవ్వి, మీరందరూ అలాంటి పాపాత్ములేరా, కాకపోతే ఈవిడ శరీరం ఇలా వాసనతో ఉన్నది, మీ శరీరాలు వాసనతో లేవు అంతే తప్ప, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు తెలుసో తెలియకో అపరాధం చేసిన వాడే. నకశ్చిన్న అపరాధ్యతి అంటుంది సీత, ఎప్పుడో ఒకప్పుడు అపరాధం చెయ్యని వాడు ఎవడైనా ఉన్నాడా, అందరూ అపరాధం చేసిన వాళ్ళే అని దగ్గరికి పిలిచి చండాల స్త్రీని ప్రేమగా దగ్గరికి పిలిచి, నువ్వు ఎన్నో పాపాలు చేసినా మొదట్లో గురువు పాదాలని సేవించావు, గురువుగారి కాళ్ళు ఒత్తావు, ఆయనకి పక్క వేసి పడుకోబెట్టావు, ఆయనకి ఎంత ఫలం పెట్టావు, ఆయన కోసం నెయ్యి తయారు చేసి ఇచ్చిందిటండి ఒకప్పుడు ఇది. పురాణం చెప్పే ఆయన్ని భర్తగా చేసుకుందనుకున్నాం కదా గురువుని, ఆయనకి సొంతంగా నెయ్యి కూడా ఇచ్చిందిట. ఆ పుణ్యం పుణ్యమే, గురుద్రోహ పాపం పాపమే, పాపం వల్ల ఈ నీచి జన్మెత్తావు, కానీ ఒకప్పుడు చేసిన గురుసేవ ఇప్పుడు నా రూపంలో నిన్ను అనుగ్రహించింది, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నేను సంకల్పం చెబుతున్నాను, ఈ ధనుష్కోటి తీర్థంలో స్నానం చెయ్యన్నాడు అని ఆయన సంకల్పం చెప్పి, సకల పాప పరిహారార్థం ధనుష్కోటి తీర్థ స్నానం అహంకరిష్యే అని చెప్పుకుని ములుగనగానే అది అందులో ములిగి పైకి లేవగానే అందంగా అప్సరస లాంటి స్త్రీగా మారిపోయిందిట. అసలు ఆ చండాల స్త్రీ తనను చూసి తానే మోసపోయి ఆశ్చర్యపోయిందిట. అసలు నిజమైన ఇది కళ అనుకున్నదట. దాని చర్మం బంగారు రంగులోకి వచ్చేసింది అనమాట. చూసారా నా చర్మం ఎంత అందంగా ఉందో, అంత అందంగా దాని చర్మం వచ్చేసింది. దాని ముఖం చంద్రబింబం అయిపోయింది, ఒత్తైన జుట్టు వచ్చేసింది, నోట్లోంచి దొరుకు దుర్వాసన వచ్చేది, ఇప్పుడు మంచి సువాసన రావడం మొదలెట్టిందిట. అందరూ మాతో మాట్లాడవాడడం మొదలెట్టారు, ఎందుకంటే అది మాట్లాడితే నోట్లోంచి సువాసన వస్తుంది కనుక. సరే ఏదేమైతేనే దాని నోరు అలా అయిపోయిందిట, అంత అందంగా అయిపోయిందిట. అప్పుడు దత్తాత్రేయుడు కాళ్ళు పట్టుకుని, మహాత్మా ఇదేమిటి ఈ తీర్థం అని అడిగితే, రామచంద్రుడి ధనుస్సు యొక్క గుణము ఆ కోటి అంచు వల్ల ఏర్పడిన తీర్థం ఇది. ఈ తీర్థం భయంకర గురుద్రోహ పాపాలను తొలగిస్తుంది. తెలియక చేస్తే కావాలని చేసి మళ్ళీ వెళ్ళి అందులో స్నానం చేసి మళ్ళీ గురుద్రోహం చేయకూడసుమా? మనం తెలియక చేసామండి, పశ్చాత్తాపం కలిగింది, స్నానం చేశాక మళ్ళీ గురువును పట్టుకోవాలి. ఇదేదో బాగుందండి, రోజు గురువుగారిని తిడతాం, ఏడాదికి ఒకసారి ఎడతాం, ధనుష్కోట్లో స్నానం చేస్తాం అంటే కుదరదు. అది ప్రాయశ్చిత్తం అయ్యాక మళ్ళీ అలాంటి గురుద్రోహం చెయ్యరాదు. కొంతమంది అలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, ఇదేదో బాగుంది, గురువుగారిని తిట్టేస్తే తిట్టేద్దాం, కర్రతో కొడితే కొడదాం, ఆయనకున్న పళ్ళు ఎత్తుకుపోదాం, అన్నీ ఎత్తుకుపోయి ఆఖరిని ఎప్పుడో ఒకప్పుడు ధనుష్కోట్లో ములుగుదాం అనుకోకూడదు. ఒకసారి మనం తెలియక తప్పు చేసాం, తర్వాత పశ్చాత్తాపడి అందులో స్నానం చేశాక మాత్రం మళ్ళీ అలాంటి గురుద్రోహం చెయ్యరాదు. ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీరంతా కూడా నాతో పాటు రామేశ్వరం వద్దాం అనుకుంటున్నారు, ఎలాగో వచ్చిన తర్వాత స్నానం చేయండి ఆ ధనుష్కోట్లో, ఇంక ఇంటికి వచ్చాక మాత్రం మళ్ళీ మొదలెడతారా? మొదలెట్టకుండా వందే గురు పదద్వందం అనుకోవాలి. ఏమనుకోవాలి చెప్పండి? వందే 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 అనకండి, ఎంతసేపు 100 రూపాయల మీద దృష్టి కాదు. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహహ. ఇలా అనుకుంటే చాలు, ఇక మళ్ళీ అలాంటి పాపం చేయమన్నమాట. మనం ఈ కథని చెప్పి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వల్ల ధనుష్కోటిలో స్నానం చేసి చండాల స్త్రీ విముక్తురాలయ్యింది. ఆ తర్వాత చండాల స్త్రీ అందిటే దత్తాత్రేయుణ్ణి, నాకు ఈ మానవులతో సంబంధం వద్దండి, ఇప్పటికే విరక్తి కలిగింది, కంపుగుట్టుగా ఉన్నప్పుడు ఒక్కడు నన్ను దగ్గరికి రానివ్వలేదు, అసహ్యించుకున్నారు, ఇటువంటి మానవులతో సంపర్కం వల్ల మళ్ళీ నేను కూడా పూర్వపు పాపాలు చేస్తానేమో, శాశ్వతంగా నీ పాద సేవ చేసే భాగ్యం మనగా ఆయన తథాస్తుని అనుగ్రహించాడు. ఆవిడ బతుకున్నంతకాలం దత్తాత్రేయుణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఈ కథని దుర్వాసుడు సుమతికి యజ్ఞదేవుడికి చెప్పి అటువంటి గురుద్రోహ పాపం చేసినటువంటి చండాల స్త్రీకే విముక్తి కలగజేసినది ఆ ధనుష్కోటి అంటే. కాబట్టి ఆ ధనుష్కోటిలో స్నానం చేస్తే ఎటువంటి వాడైనా పాపాత్ముడైనా విముక్తి పొందుతాడు. మీ సుమతిని వీళ్ళందులో ముంచండి అనగా, మేము అక్కడికి వెళ్ళలేమండి, మీరే తీసుకెళ్ళండి అన్నారట వాళ్ళు. అయితే దుర్వాసుడు అదృష్టం బాగుంది, ఎందుకనంటే ఆయన 8వ తారీఖు నాడు పురాణం అయ్యాక మళ్ళీ 9వ తారీఖు నాడు పురాణం ఒప్పుకోలేదు ఎక్కడ, అందువల్ల కాస్త ఖాళీ ఉంది. ఇప్పుడు గురువుగారు మీరే తీసుకెళ్ళండి అంటే ఆయన ఖాళీ ఉండద్దు. ఇప్పుడు 8వ తారీఖు ఇక్కడ పురాణం అవుతుంది, 9వ తారీఖు మళ్ళీ పురాణం, మళ్ళీ 10వ తారీఖు నాడు ఇంకో తోట కడతారు, 12వ తారీఖు నాడు నెల్లూరు ఎడతారు, మళ్ళీ 13వ తారీఖు నాడు ఏలూరు వస్తారు, 16వ తారీఖు నాడు బయలుదేరి మద్రాసు ఎడతారు, చెన్నై నుంచి మళ్ళీ సింగపూర్ ఎడతారు. ఇలా తిరుగుతున్నవాడు ఏమండో నన్ను ధనుష్కోటిలో ఉంచండి అంటే ధనుష్కోటి కాదు కింగుకోటికి కూడా వెళ్ళలేడు, టైం లేదు కనుక. కాబట్టి కోటికి కూడా వెళ్ళే అవకాశం లేరు, ఇప్పుడు ఇక ధనుష్కోటి పెడతాడు వీడు మొహం, ముక్కోటికి తప్ప. కాబట్టి దుర్వాసుడు ఇలా నిత్యం పురాణాలు చెప్పడానికి తిరగడు, ఆయన స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఆయన మహానుభావుడు, వెంటనే వీళ్ళని వెంట పెట్టుకుని ఈ సుమతిని యజ్ఞదేవుణ్ణి వెంట పెట్టుకుని రామేశ్వరం తీసుకుపోయాడు. అక్కడుంది యోగం ఈ సుమతికి, ఎక్కడో పూర్వజన్మ యోగం. కాలినడకన నిజంగా వాడున్న ప్రాంతం నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పడుతుందండి బాబు, ఈలోపు ఈ బ్రహ్మహత్యా పాపం వీపంతా విమానమోత మోగిస్తోంది. కానీ ఆయన వాడు రెక్కుచ్చుకుని ఆకాశ మార్గంలో రివ్వును తీసుకుపోయి ధనుష్కోటి దగ్గర దింపి సంకల్పం చెప్పి బుడుంగున మడుంగులో ముంచాడు. మునిగి పైకి లేవడంతో వాడి బ్రహ్మహత్యా పాపం హాహాకారం చేసి నాశనమైపోయింది, వాడు పరమ సుందరుడు అయిపోయాడు. దుర్వాసుడి యొక్క అనుగ్రహం పొంది ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది యావజ్జీవితం జపం చేసి తరించాడు అని ఈ కథని సింధుద్వీపుడు అనే యోగి కోతికి నక్కకి చెప్పాడు. అది మర్చిపోకూడదు మనం. ఈ గందరగోళంలో వెనక్కి రాకపోతే ఇబ్బంది, డీవియేట్ అవుతారు కొందరు, వాళ్ళు వెనక్కి రాలేరు. కానీ వేదవ్యాసుడు చాలా గొప్పవాడు. సింధుద్వీపుడి కథ చెప్పగానే చండాల స్త్రీ కథ, సుమతి కథ విన్న నక్క కోతి ఆనందపడి, మహాత్మ మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేయించవా, దుర్వాసుడు ఎంత గొప్పవాడు, సుమతిని తీసుకెళ్ళాడు, నువ్వు అంతకంటే ఇంకా 7 ఆకులు ఎక్కువ చదివినవాడివి, నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నావు, మమ్మల్ని రామేశ్వరం తీసుకెళ్ళు అని బతిమాలితే ఆయన నవ్వి, చాలా తెలివైన వాళ్ళేనా అక్కా కోతి, మీరు దుర్వాసుడి కంటే గొప్పవాడిని నన్ను పొగిడేశారు, నేను అంత గొప్పవాడిని అవునో కాదో కానీ మీరింత బతిమాలి ప్రశంసించాక మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను అని ఆ యోగ మార్గంతో వాళ్ళిద్దరిని చెరోభుజం ఎక్కించుకుని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు ఆయన రామేశ్వరానికి. ఎంత దివ్యక్షేత్రం రామేశ్వరం, అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగం అన్నమాట. అక్కడికి వెళ్ళడమే కోటి నదులలో స్నానం చేసే ఫలితం అన్నారండి. ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళాక అక్కడ ఒక్క తీర్థంలో స్నానం చేసినా కోటి నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. కోటి నదులందు సుస్నానములు చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసించు శ్రీరామలింగేశ్వర అని పూర్వకాలంలో అందుకే పాడుకునేవారు. ఒకేసారి కోటి నదులలో స్నానం చేసిన మహాఫలితం ఆ సేతు దగ్గర రామలింగేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఉన్న సముద్ర స్నానం వల్ల పొందుతాం మనం. అందువల్ల వెళ్ళడం కాదు, స్నానం చేయాలి. ఆ సముద్రం ఎంత ముచ్చటగా ఉంటుందండి, ఎంత లోతైన, ఎంత దూరం వెళ్ళినా మనకి ఏమనిపించదు. చూసారా, రామేశ్వరం దగ్గర అలా వెడుతూనే ఉండి బోల్డ్ అంతసేపు స్నానం చేయొచ్చు. మనకి కెరటాలు వచ్చి మనల్ని ఎత్తుకుపోవు. ఆ ప్రాంతానికి ఆ పవిత్రతా శక్తి ఉన్నదనమాట. హాయిగా స్నానం చేయాలి. అందుకని మొత్తం ఎన్ని తీర్థాలు ఉన్నాయని చెప్పాను మీకు, 24. అవి మర్చిపోకూడదు. అన్నీ చేయగలిగితే చాలా మంచిదే. ఒక 3 రోజులు 4 రోజులు ఉండి ఒకవేళ కుదరకపోయినా ధనుష్కోటిలోను, తర్వాత ఇంకోటి ఏమంటే చెప్పాను, పాపనాశనంలోను, సముద్రంలోను, ఈ 3 చోట్ల స్నానం చేసినా చాలు. ఒకవేళ అది కుదరకపోతే ఆ సముద్ర స్నానం చేస్తున్నప్పుడే భక్తితో 24 తీర్థస్నాన ఫలితం ఇమ్మని రామలింగేశ్వరుని వేడుకుంటే చాలు. ఆ రామలింగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మాత్రం చెయ్యాలి. కొందరికి అనుమానం, ముందు దర్శనం చేసుకుని స్నానం చేయాలో, స్నానానంతరం దర్శనం చేయాలని, ఈ రెండూ ఒకటే. స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్నా, ప్రయాణం అయ్యి అవగానే ఎక్కడికి వెళ్ళి రామలింగేశ్వర దర్శనం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసిన సమాన ఫలితాలే, కానీ అందులో ఏ దోషము లేదు. మీ వీలును బట్టి చెయ్యండి. కానీ అవకాశం ఉంటే పగటిపూట పొద్దుటే లేచి ఈ స్నానాలు చేసి అప్పుడు చక్కని పొడి బట్టలు కట్టుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అందులో పొద్దుటే స్ఫటికలింగం కూడా దర్శనం చేస్తారు కదా, రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఆ రామేశ్వరంలో, అక్కడ ఉదయం పూటైతే స్ఫటికలింగం కూడా ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. అదొక అదృష్టం మనకి. లోపల అనేకమైన బావులు ఉన్నాయి కదా, ఆ బావుల్లో నీళ్లు మన మీద పోస్తూ ఉంటే అవి పోయించేసుకోండి. ఆ తడి బట్టలతో లోపల తిప్పుతారు. ఆ బావుల్లో స్నానం చేసిన పుణ్యాత్తులు ఎవరన్నా ఉంటే చేయొద్దండో సరే. అయ్యి బాబు ఇంకేం చెప్పనండి, నేను నాకంటే కూడా పుణ్యాత్తులు వేరు. బావిలో పుణ్యం పొందిన వాళ్ళు కనుక బావుల్లో స్నానం చేసి వచ్చారు, చాలా అదృష్టవంతులు. ఈసారైనా భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి అందులో తప్పక స్నానం చెయ్యండి, చెయ్యని వాళ్ళు ఉంటే. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళాడు సింధుద్వీపుడు కోతిని నక్కని, సంకల్పం చెప్పాడు, అందులో బుడుంగును ఉంచాడు. ఉంచి ఉంచడంతో ఆ క్షణమే కోతి కాస్త విద్యానాథుడిగా, నక్క కాస్త దేవశర్మగా మారిపోయారు. ఇద్దరు వారి రూపాలు పూర్వజన్మ రూపాలు పొందారట. అనేక జన్మల మహాపాపాలన్నీ ధనుష్కోటిలో మునిగి మునగ్గానే తొలగిపోయి యథారూపం పొందారు. వెంటనే ముందు సింధుద్వీపుడు కాళ్ళ మీద పడ్డారు. గురువుగారిని వెంటనే పట్టుకోవడం ఒక అదృష్టం. మాకు సంకల్పం చెప్పావు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ స్నానం చేయించావు, నీ అనుగ్రహం వల్ల కదా మహాపాపం నుంచి విముక్తులం అయ్యాం మేము. అందువల్ల కృతజ్ఞతగా ముందు మేము గురువు పాదాలే పట్టుకుంటున్నాం, ఆ తర్వాతే ఈశ్వరుడి దర్శనం చేసుకుంటాం అన్నారట వాళ్ళు. అది గొప్ప భక్తి అంటే. శివుడు ఎదురుగుండా కనబడ్డాడు, గురుడు ఎదురుగుండా కనబడినా ముందు హరుడికి కాక గురుడికి నమస్కరించాలి. అందుకనే కబీర్దాస్ కూడా, గురు గోవిందు దోవు ఖడే కాకేం లాగో పాయి బలిహారి గురు ఆప్పునే గోవిందు దియో బతాయి అన్నాడు. గురువు గోవిందుడు ఎదురుగుండా నిలబడ్డారు ఒకేసారి కనపడగానే. ముందు ఎవరి కాళ్ళు పట్టుకోవాలనుకున్నట్టు ఆయన ఒక్క క్షణం ఆగి ముందు గోవిందుడి కాళ్ళు కాకుండా గురువు కాళ్ళే పట్టుకున్నాడు. ఎందుకని, అసలు నాకు గోవింద అనే నామం ఇచ్చింది మా గురువు, గోవిందుడు ఇలా ఉంటాడని చెప్పింది గురువు. గురువుగారు చెప్పకపోతే గోవిందుడి గురించి నాకేం తెలుసు, కాబట్టి నేను గురువుగారి పాదాలే పట్టుకుంటాను. బలిహారి గురు ఆప్నే గోవింద దియో, గోవిందుడు ఇచ్చాడు బతాయ్ చెప్పాడు కాబట్టి గురువు గారి కాళ్ళు పట్టుకోవాలన్నాడు ఆయన. ఇదే శివపురాణం, ఇదే దేవీ భాగవతం కూడా చెబుతున్నాయి. ఏమని, శివే రుష్టే గురుస్త్రాత, శివుడు ఒక వ్యక్తి మీద కోపగించాట, ఎవడో ఒక మనిషి మీద శివుడికి కోపం వచ్చింది, సోలం ఎత్తి ఒక్క పోటు పొడి చంపుతానన్నట్ట. శివుడు అంతటి వాడు మిమ్మల్ని చంపడానికి వస్తే ఎవడు రక్షించగలండి, ఇంకెవడు రక్షించలేడుగా. కానీ శివుడు ఒక వరం ఇచ్చాడు, గురుస్త్రాత ఒరేయ్ నేను గనక ఎవరినైనా చంపాలనుకుంటే మిమ్మల్ని రక్షించే శక్తి ఒక గురువుకి ఇచ్చాను, మీరు వెళ్ళి మీ గురువు కాళ్ళు పట్టుకోండి. అప్పుడు ఆ గురువుగారు, శివ ఇతడు నా భక్తుడు నా శిష్యుడు చంపొద్దంటే గురువుగారి రికమెండేషన్తో చంపడం మానేస్తానన్నట్ట. అందుకని శివుడు అంతటి వాడి కోపం నుంచి రక్షించే శక్తి గురువుకే ఉంది. గురువు రుష్టే శివోనచ, ఒకవేళ గురువుగారి కోపం వస్తే అప్పుడు శివుడి కాళ్ళు పట్టుకుంటే శివుడిని రక్షించనన్నాడు. నీ గురువు నిన్ను శపించాలనుకుంటే నీ మీద కోపగిస్తే మళ్ళీ నీ గురువు కాళ్ళే పట్టుకోవాలి, కానీ మేము త్రిమూర్తులం కూడా వాడిని రక్షించాం, ఇది మేము త్రిమూర్తులను చేస్తున్న శాసనం కాబట్టి ఎప్పటికైనా గురువు ద్వారా తరించవలసిందే అని ఇన్ని పురాణాల్లో చెప్పారు. అందుకని ముందు హరుడి దర్శనానికి కాకుండా గురుడి దర్శనం చేసుకున్నారు. గురుదేవా నీ అనుగ్రహం వల్ల మా రూపం మాకు వచ్చింది, ఇప్పుడు ఈ రామేశ్వరుని ఎలా దర్శించుకోవాలో పునర్జన్మ నుంచి ఎలా విముక్తి పొందాలో ఈ వివరం చెప్పండిగా ఆయన దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి శివనామస్మరణం చేయించాడు. యమధర్మరాజకృత శివకేశవ అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. మీరందరూ శ్రీకాంతాయ నమః శ్రీకంఠాయ నమః ఈ 108 నామాలు చదువుతున్నారు. కాశీలో కూడా ఆలయంలో అలా శిలాఫలకం మీద మహానుభావుడు శివప్రసాద్ గారు వేయించారు. చెన్నై నుంచి ఉన్నటువంటి భక్తులు ఆ నామాలు చదివారు చాలామంది. అవునా, ఈ నామాలని రామేశ్వరంలో చదువుకుంటే చాలా మంచిది. కాశీ అంతా రామేశ్వరం కూడా అటువంటిదే కదా, ఇవన్నీ జ్యోతిర్లింగాలే కదా. కాశీలో చదివినట్టే రామేశ్వరం వెళ్ళినప్పుడు కూడా యమధర్మరాజు గారు స్వయంగా రచించినటువంటి శివకేశవాష్టోత్తర శతనామములను పఠించారంటే అటువంటి వాళ్ళకి కాశీలో మరణించే యోగం కలుగుతుంది, అప్పుడు వాడు నరకానికి వెళ్ళాడు ముక్తి పొందుతాడు. అందుకని ఈ నామాలు సింధుద్వీపుడు చెప్పగా ఈ కోతి నక్కలు అసలు రూపం ధరించినటువంటి దేవనాథుడు దేవశర్మ విశ్వనాథులు విద్యానాథులు చదవడం మొదలెట్టారు. అక్కడ చదివారు, దర్శనాలు చేసుకున్నారు. ఆయనతో పాటు కొంతకాలం పాటు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు, తపస్సు చేశారు, శాశ్వతంగా కైలాసం పొందారు. ఇది ధనుష్కోటి మహిమ అని సౌనకాదులకు సూత మహర్షి చెప్పాడు. అనంతరం ఇప్పుడు మరొక తీర్థ మహిమ చెబుతున్నాను, వినండి. గాయత్రి సరస్వతి తీర్థాలు అక్కడ ఉన్నాయి. గాయత్రి సరస్వతి కొండాలు మీరు ప్రారంభంలో ఉన్న 24 తీర్థాల్లో అవి కూడా ఉన్నాయి. ఒకప్పుడు సరస్వతి గాయత్రి బ్రహ్మదేవుడి ఆజ్ఞతో అక్కడికి వచ్చి 2 కొండాలు ఏర్పాటు చేసి అందులో స్నానం చేసి గాయత్రి పేరు మీదుగా గాయత్రి తీర్థం అని సరస్వతి పేరు మీదుగా సరస్వతి తీర్థం అని పేరు పెట్టారు. రెండు కలిసే ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. ఆ తీర్థ మహిమ ఇప్పుడు చెబుతున్నాను, వినండి. పూర్వం ఒకప్పుడు పరీక్షిత్ అనే మహారాజు గారు అభిమన్యుని కుమారుడు వేటకెళ్ళాడు. ఈ కథ మీరంతా భాగవతంలో విన్నారు కదా. అక్కడ ఆయనకి దాహం వేసింది. శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. శమీకుడు తపస్సులో ఉంటే మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు, దానితో కోపం వచ్చింది. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతో ఓడుతనున్నవాడు, ఈ బ్రాహ్మడు ఎంత గర్వంతో ఉన్నాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడు, దాహంతో బాధపడుతూ వస్తే ఇలా చేతితో సైగ చేసి రమ్మని పిలవడు, మంచినీళ్ళు ఇవ్వడు, ఇలాంటి వాడికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి, వీడికి శాస్తి చెయ్యాలని భావించి ఆ పక్కన ఎక్కడో చచ్చిపడిన పాము ఉంటే దాని ధనుస్సు యొక్క కోటితో వింటి యొక్క కొనతో ఎత్తి మెడలో వేసి వెళ్ళిపోయి కౌశికీ నదిలో మంచినీళ్ళు తాగి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికీ శమీకుడు కళ్ళు విప్పలేదు. కానీ ఈ విషయం ఆడుకుంటున్న పిల్లల ద్వారా శృంగికి తెలిసింది. శమీకుడు కొడుకు శృంగి చాలా గొప్పవాడు. ఆయన కొంచెం తపశ్శక్తి కలిగిన వాడు, కాకపోతే కోపిష్టి. మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ కోపం తగ్గుతుందండి. బాల్యంలో ఉన్న కోపం వార్ధక్యంలో జ్ఞానం వల్ల తగ్గుతుంది. కొంతమందికి ముసలితనం పెరిగే ఇంకా తిక్క పెరిగిపోతున్నారు కూడా, అది వేరే విషయం. అందుకే ఆగ్రహంతో కొంతమంది నా మీద కూడా దయ్యమంటూ ఉంటారండి, ఎన్నిసార్లు చెప్పాలంటూ ఉంటాడు ఒక్కొక్కడు. క్షణికోద్రికంలో ఎన్నిసార్లు చెప్పాలంటాడు, తర్వాత బాధపడతాడు. అందుకని కోపం చాలా ప్రమాదకరం. మనం ఎవరితో మాట్లాడుతున్నామో చూసుకోవాలండి. అవతలివాడు నీకు గురువు, పౌరాణికుడు, మంత్రదాత, అటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుగారి మీద కోపం ఎంత ప్రమాదకరమైనదో సుందరకాండంలో హనుమంతుడు చెప్పాడు, క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఇది సుందరకాండంలో హనుమంతుడు చెప్పిన మాట. కోపం వచ్చినప్పుడు గురువుల్ని కూడా చంపేస్తారట. కోపం అలాంటి పిచ్చి పని చేయిస్తుంది. అలా కోపంతో గురువుల్ని చంపి గురువుల మీద ద్వేషం పెంచుకుని చివరికి సర్వనాశనమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లంకను తగలబెట్టాక సీత కూడా కాలిపోయిందేమో అని బాధపడుతూ కోపం వల్ల ఎంత పాపం చేశాను అని హనుమంతుడు కోపాన్ని తిట్టుకుంటూ ఈ మాట అంటాడు, క్రుద్ధో హన్యాద్ గురువునపి. అదే భారతంలో చెప్పారు క్రోధం మహాపాపం అని. అందులో ఎప్పుడూ కోపం మంచిది కాదు. అందులో పెద్దలతో మహాత్ములతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శృంగి తపశ్శక్తి కలిగి కూడా క్షణికోద్రేకంతో కోపంతో పళ్ళు పటపటలాడించి వెంటనే కౌశికీ నదిలో ఆచమనం చేసి కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్నగారి మెడలో చచ్చిన పాముని వేశాడో వాడు నేటికి 7వ రోజు రాత్రి చీకటి పడేలోపు సూర్యాస్తమయ సమయానికి హరిహరాదులు అడ్డమైనా చచ్చుగా కాని చెప్పించాడు. పైగా పోనా శాపంలో కూడా ఇంకా ఎవడన్నా అడ్డం కొట్టచ్చు అని చెప్పలా, హరిహరాదులు అడ్డమైనా చచ్చుగాక అని చెప్పించగానే ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి ఆ మెడలో ఉన్న పామును చూచి, ఈ పాము బతుకుతుందేమో, మా నాన్నను చంపుతుందేమో అని ఏడవడం మొదలెట్టాట. ఇంత శాపమిచ్చే శక్తి కలిగిన వాడు పాముని మాత్రం ముట్టుకోవడానికి భయపడిపోయాడు. వాడికి పాము అంటే భయం, కొందరికి బొద్దింకలంటే భయం, కొందరికి బల్లి అంటే భయం. ఏది మిలిటరీలో పనిచేసిన ఒక ఆయన ఉండేవాడు ఉండే, 100 మంది శత్రువులు టపాటపా చంపగలడు, ఆయనకు గోడ మీద బల్లి అంటే భయం, అదేం కర్మం? అదొక యోగం ఒక్కొక్కడికి. కాబట్టి ప్రతివాడికి ఏదో భయం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ పాము మా నాన్న మెడలో ఉంది, ఆయన కళ్ళు కప్పట్లేదు, ఆ పాము బతుకుతుందేమో లేక బతికే ఉందేమో, మా నాన్నని కాటేస్తుందేమో, ఎవరైనా రెండు రక్షించండి అంటే ఈ ఏడుపులకి ఈ సమీకుడికి మెలకు వచ్చింది. అప్పుడు ఆయన తన మెడలో ఉన్న పామును చూసుకున్నాడు. తెల్లబోయి పాము తీసి అవతల పారేసి, ఈ పాము ఎలా వచ్చిందన్నాడు కొడుకుతో. ఎవడో రాజుగారు వచ్చాడు, నీ మెడలో వేసేట, ఆ విషయం నాకు తెలిసింది, నేను చెప్పించేసేలే నాన్న అన్నట్ట. వాడు చచ్చిపోతాడు అనగానే అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి తర్వాత కళ్ళు తెరిచి, చి ఎంత పెద్ద పని చేసేవరా అన్నాడు. కొడుకుని పొగడలేదు ఆయన. నేను తన శత్రువుని శపిస్తే మా నాన్న ఆనందపడతాడేమో అని ఆయన అనుకున్నాడు. ఆయన ఆనందపడలేదు కదా, ఎంత దౌర్భాగ్య పని చేసేవరా కుమార. ఆ వచ్చినవాడు ఎవడో తెలుసా? అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తుడు, పరమధర్మాత్ముడు, విష్ణు భక్తుడు. ఆయన ఉండబట్టే ఇలా ధర్మం 4 పాదాల నడుస్తోంది. ఆయన చచ్చిపోతే కలిపురుషుడు ఆక్రమిస్తాడు, అప్పుడు దరిద్రులు అయ్యప్పని తిట్టే నీచులు కూడా తయారవుతారు. సరే, ఏది ఏమైతేనే తండ్రి గారు ఏం కోపగించలేదు. నాయన నువ్వు చేసింది పాపం రా, పరీక్షిత్తు వల్ల ధర్మం నిలబడుతోందిరా, ఆ పరీక్షిత్తు మరణిస్తే అధర్మం పెరిగిపోతుంది, కలిపురుషుడు విజృంభిస్తాడు, ఎంత పని చేసావురా అని అక్కడ అద్భుతమైన మాట అన్నాడండి. నన్నయ్య గారు రాస్తారు తెలుగులో, ఈ పరీక్షిత్తుని శాపం పెట్టిన తర్వాత శమీకుడు శృంగిని మందలిస్తూ అన్న పద్యం అన్నమాట అది. క్రోధమ తపమును జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపు క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్సుకి దల్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అణిమాది అష్టసిద్ధులు పొందినవాడు కూడా కోపం వల్ల వాటిని పోగొట్టుకుంటాడు, అంటే సిద్ధి పొందినవాడు కూడా సిద్ధులు పోగొట్టుకుంటాడు కోపం వల్ల. సర్వనాశనమునకు మూల కారణం కోపం, కాబట్టే తపస్సు చేసేవాడు కోపం పొందకూడదు. జ్ఞాని ఎప్పుడూ క్రోధాన్ని పొందడు, అనవసరంగా కోపం తెచ్చుకోడు. నువ్వు కోపగించావు, ఆ శాపాన్ని వెనక్కి తిప్పుకో అన్నట్ట. నేను తిప్పుకోలేనన్న, శాపం ఇవ్వగలను కానీ వెనక్కి తీసుకోలేను, నేను వస్తువుని పాడు చేయగలను బాగు చేయలేను అన్నాడు. ఈ పేటకి కోళ్ళు పీకగలను కానీ కోళ్ళు అతికించలేను, మళ్ళీ మేకులు కొట్టి అన్నట్ట. ఎందుకు పాడు చేయడం మరి చెప్పండి? ఆ మధ్యన వాడు ఎవడో పిలిచారు ఎలక్ట్రీషియన్ని, వాడికి ఏం తెలియదు వైర్లన్నీ పీకి పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఏ వైర్ ఎలా పెట్టాలండి అంటాడు నన్ను. అలాంటి వాడు ఎందుకు పీకడం? ఎవడు పడితే వాడు అలా పిచ్చి పని చేయడం. అలాగేమిటంటే పాడు చేయడం తెలియక రంగు పాడు చేయడం, రంగు వేయాలంటే కష్టం. అనవసరంగా శాపం ఇచ్చి శాపం తిప్పుకోలేకపోతాం అని బాధపడి అప్పుడు శమీకుడు తానే శిష్యుల్ని ఇచ్చి పరీక్షిత్తు దగ్గరికి కబురు పెట్టాడు. నాయన, మా అబ్బాయి నన్ను శపించాడు, కాబట్టి 7వ రోజు సూర్యాస్తమయం తర్వాత నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణం పొందకుండా నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ప్రయత్నం చెయ్యి, మంత్రశక్తితో గురువుల కటాక్షంతో బ్రతకడానికి నీ ప్రయత్నం చెయ్యి, లేదా పోయే కాలం ఎలాగో వస్తే మంచి పనులు చేసి ముక్తికి వెళ్ళు అన్నట్టు. అప్పుడు ఆయన చాలా బాధపడి ఎలాగో చావు తప్పదు, చచ్చేలోపు ముక్తి పొందుదాం అనుకుని గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ భాగవతం విన్నాడు. విన్న తర్వాత కూడా ఆయనకి బతికితే బాగుండి, ఇంకా మంచి పనులు చేయొచ్చు కదా అనిపించింది. అందుకని గంగలో ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకున్నాడని భారతమే చెప్పింది. ఆ మేడలో కూర్చున్నాడు, మేడ చుట్టూతో పావు మంత్రాలు వేయించుకున్నాడు. ఆ పావు మంత్రాలలో మేడలోకి ఒక్క పావు కూడా రాలేదు. పావు లోపలికి వస్తే కదా చంపేది. ఈలోపు 7వ రోజు సూర్యాస్తమయంలోపు పరీక్షిత్తును చంపడానికి తక్షకుడనే పాము బయలుదేరాడు. వాడు హుటాహుటిన ఓ గోచిగుడ్డ పెట్టుకున్నటువంటి మనిషి రూపంలో వస్తున్నట్ట. దారిలో కశ్యపుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు కనబడ్డాడు. ఆ కశ్యపుడు చూసి తక్షకుడు అన్నాడు, ఏ ఊరు పెడుతున్నారు స్వామి, ఎక్కడికి పెడుతున్నారు మీరు అన్నట్ట. ఇవాళ సూర్యాస్తమయానికి తక్షకుడు అనేటటువంటి సర్పం పరీక్షిత్తుని కాటు వేస్తాడు, అప్పుడు పరీక్షిత్తు బూడిదైపోతాడు, నా పాము మంత్రంతో నా మూలికలతో ఆయన బతికిస్తాను, అప్పుడు ఆయన మెచ్చుకుని నాకు బంగారం ఇస్తాడు అనగానే ఆ ఎదురుగుండం ఉన్నవాడు పక్కపక్కనవి, బాబు కశ్యప్ గారు తవరండి, తక్షకుడిని ఏమనుకుంటున్నారు అన్నట్ట. ఆయన చిరునవ్వునవి, తక్షకుడిని ఏమనుకోడు, తక్షకుడు పాము అనుకుంటున్నాను అన్నట్ట. పాము అంటే నా ఉద్దేశం అక్కడ ఇక్కడ తిరిగి బురద పాము అనుకుంటున్నారా అన్నట్ట. బురద పాము కాదు, వాడికి ఏకంగా 100 కంటే ఎక్కువ పడగలు ఉన్నాయి లే, చాలా గట్టాడు వాడు అన్నట్ట. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను, తక్షకుడు కాటు వేస్తే ఆ విషాగ్ని నుంచి రక్షించటం శివుడి లాంటి వాళ్ళ వల్ల తప్ప ఎవడు వెళితే వాడి వల్ల కాదు. తక్షకుడు కాటు వేసిన తర్వాత నువ్వెక్కడ కాపాడుతావు, అనవసరంగా పిచ్చి పని చేయకు ఇంటికి పో అన్నట్ట. లేదండి నేను గట్టాడిని అన్నాడు ఈయన. వెంటనే ఆ తక్షకుడు నేనే అని ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పొట్టాడు కాస్త అమాంతంగా భయంకర సర్పారూపం ధరించాడు. వేయి పడగలతో భయంకరంగా ఉన్న పావును చూసి నవ్వి, ఇంతేనా తక్షకుడు అంటే అన్నట్ట. తుస్సును గాలి తీసేసి దాంతో వాడికి మతిపోయింది. ఏదో ఇంత రూపం చూపిస్తే వాడు అడిగి పారిపోతాడు అనుకుంటే, వాడు నువ్వేనా తక్షకుడు అంటే, నేను ఇంకా ఏదో పెద్ద శరీరం ఉంటుంది అనుకున్నాను అన్నట్ట. ఏమయ్యో నన్నంత తేలిగ్గా తీయకు, నా గొప్పతనం ఏమిటో నేను చూపిస్తాను, నీ గొప్పతనం నువ్వు చూపించు. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టును నేను కాటేస్తాను, అది కాలి బూడిదైపోతుంది, దాన్ని మళ్ళీ బతికించగలిగితే నువ్వు పరీక్షిత్తుని బతికిస్తావని నాకు నమ్మకం వస్తుంది అన్నట్ట. అలాగే అన్నాడు ఈ కశ్యపుడు. వెంటనే ఈ తక్షకుడు బుస్సుమని కాటేశాడు ఆ చెట్టుని. ఆ చెట్టు చూస్తుండగా కాలి పిడికెడు బూడిదైపోయింది. ఆ చెట్టు మీద ఆకులు కోసుకోవడానికి ఒక ఆయన ఎక్కట, నాలంటాడు ఎవడో, వాడు బూడిదైపోయాడు. ఇంతేనా అని నవ్వి ఆ కశ్యపుడు ఆ బూడిదను పోగేసి కమండలంలో నీళ్లు తీసుకుని లోపల లోపల మంత్రం చదివి ఆ కమండల జలం బూడి మీద చల్లగానే ఆ బూడిద యథాతథంగా చెట్టు అయిపోయింది, ఆకులు వచ్చాయి. సరిగదా, ఆ చెట్టు మీద కూర్చుని బూడిదైపోయారు, బ్రాహ్మడు కూడా బతికాడు. ఇప్పుడు తక్షకుడు అని పడగలు వాల్చేశాడు. ఎండాకాలంలో తామర పువ్వులు ఎండలో బారేస్తే ఎలా కవిలిపోతాయో అలా కవిలిపోయేట ఆయన పడగలు. ఒక్క దెబ్బకి మతిపోయింది వాడికి. ఓరి నాయనోయ్, నువ్వేదో సామాన్య బ్రాహ్మడు అనుకున్నాను, నువ్వు సామాన్యుడు కాదు. నాయన, నేను కాటు వేసిన వెంటనే పరీక్షిత్తును నువ్వు మళ్ళీ బతికించగలవని అర్థమైపోయింది, కానీ ధర్మం కాదు, మహానుభావుడైన శృంగిచ్చిన శాపాన్ని నిలబెట్టాలి, హరిహరాదులు అడ్డమైనా చచ్చిపోవాలని శాపం పెట్టాడు ఆయన, అటువంటి శృంగి మాటను వమ్ము చేస్తావా, నా పరువు తీసేస్తావా, తక్షకుడు అంటే చాలా గొప్పవాడని అందరూ మెచ్చుకుంటారు నన్ను, ఇప్పుడు రేపటి నుంచి అందరూ నన్ను చూచి తక్షకుడా వాడి మొహం వాడు బురదపోవం అంటారు, నా పరువు పోతుంది, నా కోసమైనా సరే నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే మరి నాకు డబ్బు పరీక్షిత్ గారిని బతికిస్తే డబ్బు ఇస్తారు కదా అన్నట్టు ఆయన. ఆ డబ్బు నేను ఇస్తాను, పాతాళ లోకంలో మంచి మంచి మణులు రత్నాలు బంగారం ఉన్నాయి, ఇవి పట్టుకెడితే హస్తినాపురం లాంటి రాజ్యాలు కొనుక్కోవచ్చు అని బోవలడింది. రత్నాలు మణులు బంగారం బస్తాల కొద్దీ పెట్టాట అక్కడ, అందులో ఒక్క మణి ఉంటే చాలు మొత్తం నాగోలంతా కొనేయచ్చు. మంచి బ్రహ్మాండమైన పీఠం కట్టేయచ్చు, శుభ్రంగా అక్కడ భోజనాలు పెట్టచ్చు. ఆ దెబ్బకిడి మతిపోయి ఆ బస్తాలు మోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను అని పరీక్ష తోదులు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ దుర్మార్గుడు అక్కడికి వెళ్ళాడు. ఓ నిమ్మకాయ ద్వారా లోపలికి ప్రవేశించి తక్షకుడు పరీక్షిత్తుని కాటేయగానే పరీక్షిత్తు మరణించాడు. అక్కడ ఆయన అలా మరణించి మరణించగానే మీకు అక్కడ తెలుసుగా, తక్షకుడు పరీక్షిత్తుని కాటేయడానికి భవనంలోకి వెడుతుంటే ఏదో శక్తి వచ్చి వెనక్కి గింటేసిందిట. ఆ మంత్రబలం వల్ల లోపలికి వెళ్ళకపోయాడు. అప్పుడు ఏం చేశాడు వాడు, తన పావుల్ని పిలిచి, పావుల్లారా మీరు బ్రాహ్మణ వేషం ధరించండి, నేను పండులో నిమ్మ పండులో దూరుతాను సూక్ష్మ రూపంతో, పండులో ఉన్నప్పుడు మీరు నన్ను లోపల ప్రవేశపెట్టగలరు, అప్పుడు లోపలికి వెడతానన్నట. అప్పుడు ఈ పావులన్నీ బ్రాహ్మణ రూపం ధరించాయి, ఓ నిమ్మ పండు తెచ్చాయి, ఆ పండులోకి సూక్ష్మ రూపంతో తక్షకుడు ప్రవేశించాడు. అప్పుడు ఆ పావులు కాపల వాళ్ళని పిలిచి, మేము బ్రాహ్మణులు వచ్చాం, లోపలికి వెళ్ళలేరు వీళ్ళు, అందుకని ఈ నిమ్మ పండుని రాజుగారికి ఇచ్చి ఆ రసం ఆయనకి ఇస్తే ఆయనకి ఏ విధమైన గండం ఉండదనగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కదా అని ఆ నిమ్మకాయ లోపలికి తీసుకెళ్లారు. అలా నిమ్మకాయ రూపంలో ఉండడం లోపలికి వెళ్ళగలిగేట, లేక వెళ్ళలేడు. ఆ నిమ్మకాయ లోపలికి వెళ్ళింది. ఆయన పాపం బ్రాహ్మణులు ఇచ్చారు కదా తీర్థం తాగుదామని కోశాడు, కొయ్యగానే అందులో ఉన్న పురుగు రూపంలో ఉన్నది వాడు తక్షకుడు రిమ్మును పైకి లేచి అమాంతంగా కాటేశాడు. వెంటనే పరీక్ష చచ్చిపోయాడు పాపం. అలా పరీక్షిత్తు చావగానే ఈ కశ్యపుడు అన్నవాడికి ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది, శరీరం అంతా మచ్చలు వచ్చేసాయి, భయంకర రోగం వచ్చింది, మతిపోయింది ఆయనకి. ఇదేంటి ఇలా అయిపోయాను అనుకున్నట్ట. ఆయన శరీరం నుంచి దుర్వాసన వచ్చేసింది, తట్టుకోలేక తన శరీరాన్ని తానే తట్టుకోలేక పక్కనున్న తన ఆశ్రమంలో ఉన్న మహర్షుల దగ్గరికి వెళ్ళాడు. ఈ కశ్యపుడు తపస్సు చేస్తున్న ఆశ్రమానికి చుట్టుపక్కల చాలామంది ఋషులు ఉన్నారు. వారంతా ఈయన చూచి, చిచ్చి మా దగ్గరకు రాకు, నీ శరీరపు వాసన తట్టుకోలేకపోతున్నావు అన్నారట. అందుకే నేను మీ దగ్గరకు వచ్చానండి, నా దగ్గర ఎంత అద్భుతమైన సర్పమంత్రం ఉన్నది, భయంకర విషసర్పాల నుంచి ఎన్నోసార్లు మిమ్మల్ని రక్షించాను, కానీ నా కర్మ నా శరీరం ఇలా అయిపోయింది, ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, ఇందులోంచి ఎలా విముక్తి పొందాలో తెలియక మిమ్మల్ని శరణు కోరుతున్నాను, మీరు నన్ను రక్షించండి అంటే మేమెవరూ రక్షించమన్నారట వాళ్ళు. కారణం, నీ శరీరం పాడైపోయింది, ఈ శరీరం ఎందుకు పాడైందో నీకు తెలుసు మాకు తెలుసు అనగా నాకు తెలియదు అన్నట్టు. తెలియదా? అయితే చెబుతున్నా విను, మహానుభవుడు పరీక్షిత్తు ధర్మాత్ముడు ఆయన్ని పాము మంత్రం వేసి రక్షించడానికి వెళ్ళావు, దారిలో ఆ తక్షకుడిచ్చిన డబ్బు కక్కుర్తిపడి నీ మంత్రబలాన్ని ప్రయోగించక డబ్బు కోసం వెనక్కి వచ్చేసావు, ధనం కోసం మంత్రశాస్త్రాన్ని దుర్వినియోగం చేసావు, గొప్ప శాస్త్రం ఉండి కూడా ఆ శాస్త్రం ఇతరులకు వినియోగపడకపోతే అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు. బాగా చదువుకున్నాడు కానీ ఎవడికి పాఠం చెప్పడు, లోపల దాచుకుంటాడు. అలాంటి వాడు వచ్చే జన్మలోట మోగవాడై పుడతాట, లేదా పిల్లి అయి పుడతాట. చాలా పాపం అండి, వచ్చిన విద్యను ఇతరులకు పంచిపెట్టాలి, ధనం ఉంటే అంతో ఎంతో దానం చెయ్యాలి, అలాగే విద్య ఉంటే ఇతరులకు పంచిపెట్టాలి. అందుకే కదా ఎప్పుడు తింటున్నామో ఎక్కడికి తిరుగుతున్నామో తెలియకుండా 300 రోజులు తిరిగి మీకోసం పురాణాలు చెబుతున్నది. ఉన్నది చెప్పాలి, చెప్పకుండా రాసుకోకూడదు. నువ్వు చేసిన పాపం పో, ఇక్కడికి రావద్దన్నారట వాళ్ళు. పాప ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు కూడా, గురువుగారు మీతో మేము రాలేకపోతున్నాం అన్నారట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, ఒరే నా మంత్రశక్తితో ఎంత డబ్బు సంపాదించి మీకు పెట్టానరా, నా తిండి తిని నా కష్టం వస్తే నన్ను విడిచిపెడతారా అంటే, అందులో ఒక్కడు మాత్రం అన్నట్ట, మహాత్మా ప్రాణం పోయినా మిమ్మల్ని విడిచిపెట్టను, మిగతా శిష్యులు లాంటి వాడిని కాదు నేను. దుర్వాసన వచ్చినా మీ శరీరం, మీకు కుష్ఠరోగం వచ్చినా కరోనా రోగం వచ్చినా మీరే నా గురువు, మిమ్మల్ని విడిచిపెట్టను అని పాప ఒక్క శిష్యుడు వచ్చేట. చూసారా, అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మిగతా శిష్యులు చాలామంది ఉన్నారు, ఈయన లక్షలు లక్షలు తెచ్చినప్పుడు తిన్నారు, కానీ ఒక్కడు ఈయనకి కష్టం వస్తే రాలేదు. కానీ ఒక్క శిష్యుడు కూడా వచ్చేట, వాడి పేరే సుకన్యుడు. వాడు చాలా గొప్పవాడు, వాడు అక్కడ మాత్రం గురుభక్తితో కూడా వచ్చేట. వాళ్ళ ఆవిడ కూడా చాలా మంచిది, వెళ్ళండి గురువుగారి సేవ కంటే నా సేవ ముఖ్యం కాదు పొండందిట. అప్పుడు ఆ శిష్యుడిని వెంట పెట్టుకుని పాపమైనా ఈ ఆశ్రమం విడిచిపెట్టి తీర్థయాత్రలు చేశాడు. ఎక్కడ చూసినా అందరూ అసహించుకుంటున్నారట ఆయన్ని. పాప ఈ శిష్యుడే అక్కడ ఇక్కడ యాచన చేసి తిండి పట్టుకొచ్చి గురువుగారికి పెట్టేవాడు. క్రమంగా వీళ్ళు ఒక దివ్య ఆశ్రమానికి చేరారు. అది శాకల్యముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో శాకల్యుడని ఒక ఋషి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, శాస్త్రాలు చదివినవాడు, పాప ప్రాయశ్చిత్తాలు చేయించటంలో ఆయన చాలా తెలివైనవాడు. అక్కడికి వెళ్ళాట ఈయన.
యాన్ దేశాన్ అసౌయాత తత్ర తత్ర మహాజనై తత్తద్దేశాన్ నిరస్తః సః శాకల్యం శరణం యయౌ.
అలా తిరుగుతూ తిరుగుతూ పాపం శిష్యుడి సాయంతో శాకల్యముని ఆశ్రమం దగ్గరికి చేరాడు. శాకల్యుడి గురించి ఇదివరకు కూడా మీకు చెప్పాను. ఆయన ఒకప్పుడు ఒక ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే దర్భ కోసుకుని ఆయన శరీరం నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది అండి. దర్భలు పొదులుగా ఉంటాయి కదా, దర్భలు అప్పుడప్పుడు కొన్ని గడ్డి పరకలు ఉన్నాయి, దర్భలు లాంటివి కోసేస్తాయి శరీరాన్ని. ఆయన వేలు తెగిందిట కొంచెం, అలా తెగిన చోటు నుంచి రక్తం బదులుగా బత్సలాకుర రసం, కాకరకాయ కూరలోంచి రసం, అప్పుడప్పుడు దొండకాయలు చూసారలా పిండితో అందులో రసం వస్తుంది, అలాంటి కూరగాయల రసం, ఆకుపచ్చ రసం వచ్చిందిట. అప్పుడు ఆయన ఓహోహో అహహ అని నృత్యం చేయడం మొదలెట్టాడు. ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆ దెబ్బకి భూమి అదిరిపోయి భూమి కంపించిపోయిందిట, కొన్ని వేపులకు ఒరిగిపోయిందిట. అంటే ఆయన ఉదాహరణకి ఇటువైపు కాలేసాడు అనుకోండి, భూమి ఇటు తిరిగిపోయింది. ఆయన ఇటు తిరిగితే భూమి ఇటు తిరిగింది. అంటే ఆయన అంత బలం బరువు ఉన్నాడు అనమాట. తపశ్శక్తి కలిగిన వాళ్ళు చాలా బరువుగా ఉంటారు, వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు ఎత్తలేరు. తమంత తాము కావాలని వాళ్ళు సన్నబడితే తప్ప వాళ్ళని మొయ్యలేరు. ఉదాహరణకి చెప్పిన మీకు, లక్ష్మణుడు శక్తి అనే ఆయుధానికి కింద పడిపోయాడు రామాయణంలో. రావణాసుడు ఎత్తుకుపోదాం అంటే ఎత్తుకుపోగలిగాడా, ఎత్తలేకపోయాడు. కానీ ఆంజనేయుడు టక్కర ఎత్తాడు. రామభక్తుడు అవటం వల్ల అంతటి ఆదిశేషుడి అంశతో పుట్టినటువంటి లక్ష్మణుడిని ఆయన ఎత్తాడు, రావణుడు ఎత్తలేకపోయాడు. అలాగే శాకల్యుడు కూడా అంత బరువు ఉండడం వల్ల భూమి కంపించిపోవడం మొదలెట్టింది. దాంతో దేవతలు హడిలిపోయారు. ఈయన ఏమిటండి బాబు, అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అన్నట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు, వీడలా నృత్యం చేస్తే భూమి నాశనం అయిపోతుందని కంగారు పడి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు టక్కన అక్కడికి వచ్చాడు. వచ్చి ఎందుకు ఆయన నృత్యం చేస్తున్నావు అన్నట్ట, నా శరీరంలో పూర్వం రక్తం ఉండేదండి, కానీ నా తపశ్శక్తి వల్ల రక్తం కూడా ఆకురసంగా మారిపోయింది, కూరగాయ రసం అయిపోయింది. శరీరంలో రక్తం కూరగాయ రసంగా మారితే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడని కదా పెద్దలు చెప్పారు, అందుకే నాకు మోక్షం వచ్చేస్తోంది, తపశ్శక్తి పొందానని ఆనందంతో ఎగిరి గెంతులు ఇస్తాను అన్నట్ట. ఓహో అలాగా అని ఆ వచ్చిన ఆయన, అంటే శివుడు శివుడి కింద రాడుగా, ఓ సన్యాసి రూపంలో వచ్చాడండి. ఆయన వెంటనే అలాగా అని ఇలా చప్పట్లు కొట్టాట. వెంటనే ఆయన చేతుల్లోంచి దబ్బ బూడిద కారడం మొదలెడింది భస్మం. ఆ భస్మంతో ఈయన ఆశ్రమం ములిగిపోయింది, ఈయన ములిగిపోయాడు, అయినా బూడిద వస్తూనే ఉంది. దాంతో మొత్తం భూమే ములిగిపోయే స్థితి వచ్చిందిట. దాంతో ఈయన కంగారు పడి బాబు ఆ బూడిద ఆపండి అన్నట్ట. ఒరే శరీరంలోంచి ఇంత కూరగాయ రసం వస్తేనే నేను అంత గొప్పవాడిని అనుకుంటే మొత్తం లోకాలని ముంచెత్తే భస్మాన్ని సృష్టించే ఆ పరమాత్ముని ఎంత గొప్పవాడురా అన్నట్ట. అప్పుడు ఈయనకు అర్థమైపోయింది, ఆ పరమాత్మ ఎవరో కాదు, నువ్వే స్వామి, నువ్వే శివుడు అని కాళ్ళు పట్టుకుని అహంకరించాను, తాత్కాలికంగా క్షమించండి అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, పర్వాలేదులే, నువ్వు మహానుభావుడివి, నీ ఆశ్రమంలో నేను విభూతి కురిపించాను, అందువల్ల ఈ ఆశ్రమం ఈరోజు నుంచి శాకల్యముని కాదు శాకల్య విభూతి ఆశ్రమం అని పేరు పొందుతుంది. నీ దగ్గరకి ఎటువంటి పాపాత్ముడు వచ్చినా వాడికి ప్రాయశ్చిత్తం చెప్పగలిగే శక్తి నీకు ఇస్తున్నాను అన్నట్ట. అందుకనే ఆయన ఎటువంటి వాడికైనా పాప ప్రాయశ్చిత్తాన్ని చెప్పగలడు, పాపం నుంచి విముక్తుని చేయగలడు. ఆయన దగ్గరకు వచ్చాడనమాట ఇప్పుడు ఈ కశ్యపుడు. వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. నా పాపం మీకు తెలిసే ఉంటుంది, అయినా చెబుతున్నాను వినండి అని జరిగింది చెప్పి, తక్షకుడు ఇచ్చిన డబ్బుకి లొంగి పరీక్షిత్తును రక్షించకపోవటం వల్ల నాకు ఈ రోగం వచ్చింది, నాకు పాప ప్రాయశ్చిత్తం విధించండి అనగా, అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలి కదా. రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ ముచ్చటించుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.